శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. చెప్పండి అందరూ కూడా నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ ఫ్యాన్లు కూడా కట్టేయండి. ఈ మైకులు ఏం ఉపయోగం లేదని అర్థమైంది. అంటే ఇంక మరీ నోట్లో పెట్టుకుంటే బాగుండదు. ఇలా పెట్టుకోనా అంటే ఆయన ఇంతకుండా ఇంకా దగ్గరికి పెట్టండి, ఇంక నోట్లో పెట్టుకోవాలి. మరి నోట్లో మైకి పెట్టుకుని మాట్లాడడం బాగుండదు. పైగా కథలోకి వెళ్లే ముందు సన్న గొప్ప కథ చెప్పాలి. పాతకాలంలో కాలినడకన కాశీయాత్ర వచ్చే కాలంలో జరిగిన ఒక కథ అన్నమాట. శాస్త్రముల ఎడల పట్టు లేనటువంటి వాళ్ళకి అందులో ఉన్నది అమాయకమైన అర్థం అవుతుంది. అనవసరంగా ఎంగిలి తినకూడదు అని ఒక పురాణంలో ఉంది. ఏముంది అనవసరంగా. ఇప్పుడు ప్రాణం పోతున్నప్పుడు ఇంకా అక్కడ ఎంగిలి ఏముంది, ఒక వ్యక్తికి చచ్చే స్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు అశోక్ గారు నోట్లో పెట్టుకున్న ఉప్మాయన తినేసి బతకాలి, అది ప్రాణాపాయ స్థితి. కానీ అనవసరంగా మాత్రం ఎంగిలి తినకూడదు. ఓ పండితుడు ఎంగిలి తినకూడదు అనుకున్నాడు తప్ప ఈ అనవసరంగా అనేది సరిగ్గా అర్థం చేసుకోలేదు. చదువుకున్న పండితుడే, కొంచెం చేదస్థ పండితుడు అనుకోకుండా ఆయన ఒక రోజున భార్య ఎంగిలి తిన్నట్టు పైగా, దాంతో ఆయనకి భయం పట్టుకుంది. భార్య ఎంగిలి తింటే దానికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే, ఎవరో ఒక ఆయన చెప్పారంటే కాశీ వెళ్ళి ఆ గంగాజలం నోట్లో పోసుకుంటే ఈ ఎంగిలి తిన్నందుకు ప్రాయశ్చిత్తం అవుతుంది అన్నారట. ఇప్పుడంటే మీకు ఫ్లైట్లు వచ్చాయి, రైళ్లు వచ్చాయి, కాబట్టి ప్రయాణమై తొందరగా వచ్చేస్తున్నారు. కానీ కాలినడకన కాశీ రావాలంటే కష్టం. పైగా ఆయన ఎప్పుడో ఎక్కడున్నట్ట శ్రీపెరంబూర్లో ఉన్నట్ట, అక్కడ నుంచి తమిళనాడు నుంచి రావాలి. సరే కాలినడకన బయలుదేరాడు పాప ఆయన. బాగా ముందుకు వచ్చేయండి, కొంత దూరం వచ్చాడు 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 వచ్చాడు. దారిలో చోట ఒక ధర్మసత్రం కనపడింది. ఆ ధర్మసత్రం దగ్గర మంచి మడిగొట్టుకుని వండి భోజనం పెడతారనుంది అమ్మాయి అనుకున్నాడు ఆయన. ఈయన కూడా శుభ్రంగా మడిగొట్టుకున్నాడు, భోజనాన్ని కూర్చున్నాడు, విస్తరాకు వేశారు, సాంబారు పెట్టారు, దిక్మాల ఉప్మా కూడా పెట్టారు, బొంబాయి రవ్వ ఉప్మా. కాకపోతే ఈయనకి ప్రయాణంలో ఉన్నాడు కదా వేడి చేస్తుందని కోపు పెట్టలేదు పెద్దగా. ఉప్పు కూడా తగ్గించారు, ఎందుకైనా మంచిది, కొంచెం బీపీ తగ్గుతుందని. సరే ఉప్మా గిప్మా అన్ని తిన్నాడు. వీటితో కూడా పాయసం కూడా పెట్టారు, చాలా బాగుంది. అంతా భోజనం అయిపోయాక ఈయన ఆపోసిన బట్టి ఆ రోజుల్లో ఏంటంటే సత్రాల్లో ఎవరు విస్తరాకు వాళ్లే తీయాలి. మామూలుగా అయితే విస్తరాకు మనం తీయకూడదు, కానీ సత్రం కదా అని తీయబోతూ ఉంటే ఆ భోజనం పెట్టి ఆయన సత్ర యజమాని గారు వచ్చారు. ఆ కైలాస భవన్ ఆయన పరిగెత్తుకొచ్చి ఏమండో ఈ విస్తరాకు మాత్రం తీయొద్దండి అన్నారు. అదేమిటండి అన్నాడు ఈయన. అంటే ఏం లేదండి, ఎందుకమ్మా అందరం అవుతా ఉందే మరీ దారుణం, ఇక్కడ మాకు భోజనానికి లోటు లేదండి, ఆకులు దొరకండి విస్తరాకులు. ఒక విస్తరాకులో భోజనం చేశాక కడిగి ఇంకొకళ్ళు చొప్పున ఒక 100 మందికి పెట్టాక అప్పుడు విస్తరాకు తీసేస్తాం. మీకు ముందు 90 మంది తిన్నారు ఆకులో, ఇంకా 10 మంది తింటే కానీ ఆకు తీయం, కాబట్టి ఆ విస్తరాకు అక్కడే ఉంచండి అన్నారు. ఈయనకి మతిపోయింది, దిక్మాల నాకులో ఇప్పటికి 90 మంది తిన్నారా, ఇంకా 10 మంది తిన్నారా, భార్య ఎంగిలి తిన్నాను కదా అని ప్రాయశ్చిత్తం కోసం గంగా నదికి వెళ్లి గంగాజలం నోట్లో పోసుకుందాం అనుకుంటూ ఉంటే ఈ ఎంగిలి విస్తరాకు భోజనం పెట్టరా బాబు అనుకుని తల బాదుకుని చిచ్చి ఇంకెక్కడ ధర్మసత్రంలో కూడా భోజనం చెయ్యను అనుకున్నాడు ఆయన. సరే ఇంక అక్కడి నుంచి మరి భోజనం చేయకపోతే నీరసం వస్తుంది, ఎలా మరి. అందుకని తానే వంట వండుకోవడం మొదలెట్టాడు దారిలో. కానీ అన్ని చోట్ల కుదరదు. అలా వెళ్ళి వెళ్ళి ఒక రోజున సాయంత్రం చీకటి పడుతూ ఉండగా ఓ పల్లెటూరు చేరాడు. ఆ పల్లెటూరులో ఓ గంగా భాగీరథి సమారురాలు కనపడింది పాపం. ఆ మధ్యన ఒక 5 ఏళ్ల క్రితం వాళ్ళ భర్త గారు ఆవిడ భోజనం తినడం వల్ల వెళ్ళిపోయారట. ఈవిడ ఎంతో భక్తితో ఆయన్నే తలుచుకుంటూ ఆయన పాదుకలు పూజామందిరంలో పెట్టి పూజించుకుంటూ, ఏమండి మీరు లేరు ఎలాగా, మీకు వదులుగా మీ భోజనం కూడా నేనే వండుకు తింటున్నానండి అంటూ ఆయనకి నివేదన చేస్తూ ఏదో కాలక్షేపం చేస్తోంది. ఏకాదశి అయిపోయి ద్వాదశి ఘడియల్లో తినడం కోసం అని ఆవిడ పాయసం చేసుకుంది. ఒక గిన్నె నిండా. ఈయన రాత్రి వేళకు అక్కడికి వెళ్ళాడు. కొంతమంది ఏంటంటే వృద్ధుడు ద్వాదశి భోజనం చేయడానికి పెందరాళ్ళు వండుకోలేము, ఏకాదశంతో ఉపవాసం చేస్తారు కదండి, నీరసంతో ఉంటారు, అందుకని పొద్దున వండుకోలేము అని రాత్రి వండేసుకుంది ఆవిడ ముందు జాగ్రత్తగా. ఆ వండుకున్నది ఓ పెద్ద ఎత్తడి గిన్నె, ఓ 4 కేజీల బియ్యం పోసి పాయసం బాగా వండింది ఆవిడ. అది పూజామందిరంలో పెట్టుకుంది, ఆ పక్కన ఎక్కడో పూజామందిరానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో. ఈయన వెళ్ళి తలుపు తట్టాడు, అమ్మా ఇప్పటికి 4-5 రోజులుగా సరిగ్గా తిండి లేదు, నేనే వండుకోవాలి, నాకు కొంచెం చేదస్థం ఎక్కువ, మీ ఇంట్లో వండుకునేందుకు అవకాశం ఉందా అంటే ఎందుకునైనా నేను చాలా జాగ్రత్తగా ఏ ఎంగిలి మంగళము లేని వంటే చేస్తాను, రేపు ద్వాదశి నాడు తినడం కోసం పాయసం వండాను జీడిపప్పులు వేసిపోయిగాను, ఏదో లేహ్యంలో వండిన ఉప్మానుకునే వసుమి మంచి పాయసమే చేశాను, ఆ గిన్నె ఇచ్చేస్తాను తిని, మళ్ళీ ఎంగిలి భయం లేకుండా అందిట. సరే నిజంగానే మనుషులు ఎవరు ముట్టుకోలేదు కదమ్మా అంటే, చచ్చ ఒప్పుకో, నేను చెప్పింది నమ్ము, మనుషులు ఎవరు ముట్టుకోలేదు ఎంగిలి చేయలేదు అంది ఆవిడ. ఆవిడ మీద నమ్మకంతో ఆ ఎత్తడి గిన్నె తీసుకున్నాడు, శుభ్రంగా పాయసం మంచి రుచిగా వంతరేసాడు. మామూలుగా అంత తినలేము, ఆయన పాపం మాడిపోయి మాడిపోయి ఉన్నాడేమో, అందులో సంఘమిత్రాల్లో 2 రోజులు ప్రయాణం చేసి ఉన్నాడేమో, అలాంటి వాడికి వచ్చిన ఆకలి అంటే ఆకలి వచ్చి ఉంటుంది. సంఘమిత్రాల్లో ప్రయాణం చేసిన వాడికి ఆకలి ఎక్కువ వస్తుంది, అందులో ప్యాంట్రీ గారు ఉండదో ఏంటో తెలియదు కానీ. అందుకని మామూలు వాడు ఉప్మా తినడం కంటే, సాధారణంగా ఉప్మా తినేవాడు ఆ మాత్రం కంటే ఎక్కువ తినలేడు. దానాపూర్ ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేసిన వాడు అంతే ఉప్మా తింటాడు, సంఘమిత్రాల్లో ప్రయాణం చేసిన వాడు 1-2 కేజీలు ఎక్కువ తింటాడు. ఎందుకంటే ఒక రాత్రి కాకుండా 2 రాత్రులు ప్రయాణం చేస్తారు విజయవాడలో ఎక్కిన వాడు, అవునా? అందువల్ల కొంచెం ఆకలి ఎక్కువ వేసింది అనుకుంటా బహుశానే. అలా ప్రయాణం చేసిన అలసటతో మొత్తం పాయసం తినేశాడు. తిన్న తర్వాత గిన్నె కడిగి అక్కడ బోర్లించి, అమ్మా 10 కాలాలు చల్లగా ఉండి తల్లి అని ఆశీర్వదించబోతుంటే, ఈయన నీ కోసం నేను మాత్రం చేసిందే ఉంది, తెల్లవారి ద్వాదశి ఘడియల్లో తిందాము అని పాయసం చేసి అక్కడ పెట్టుకోగానే మా పెంపుడు కుక్కొచ్చి ముట్టుకుంది, అది అవతల పారేయలేక నీకు పెట్టేశానంతే అనగానే నీకు మతిపోయింది. ఎవరు ఎంగేజ్ చేయలేదు కదా అంటే, నువ్వేమన్నావు మనుషులు ఎవరు ముట్టుకోలేదు కదా అన్నావు, కుక్క అనలేదుగా. అయినా కుక్క అంటే ఎవరు? కాలభైరవుడు అని. ఆయన నీకేం తెలుసు కావాలంటే అడుగు, కాశీలో కుక్కలను కూడా కాలభైరవస్వామితో సమానంగా చూసి పూజిస్తారు, కాబట్టి కాలభైరవుడు ఎంగిలి కాదు. అందువల్ల పారేయడం ఇష్టం లేక నీకు పెట్టాను, నేను మళ్ళీ వండుకుంటాను లేంది. భార్య ఎంగిలి అని భయపడి వస్తేనేమో 70లో 90 మంది కూడి తిన్నానా, ఇక్కడేమో కుక్క ఎంగిలి తినిపించింది ఆవిడ చిచ్చి. ఇంకెక్కడ అసలు పాయసం కూడా తిన్ను, ఈసారి ఏమీ తిన్ను అని మళ్ళీ భీష్మించుకున్నాడు. బయలుదేరాడు. మంచినీళ్ళు తాగాలన్న భయమేస్తోంది, ఏమో వాటర్ బాటిల్ అడిగితే ఒక ఆవిడ సగం తాగిస్తుందేమో, ఆ తాగిన ఆవిడ ఏ దగ్గుందో ఆవిడికి, మళ్ళీ ఆ దగ్గుంటుకుంటుందేమో. ఈ భయాలతో చాలా జాగ్రత్తగా మంచినీళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ తాగకుండా నదుల్లోనే తాగుతూ అలా వెళ్ళగా వెళ్ళగా ఓ చోట నది దొరకలేదు, నుయ్యి దొరకలేదు, విపరీతంగా వేసేసింది దాహం. ఎలా ప్రాణం నిలబడ్డం? వక్కలుంటాయి కదా పోక చెక్కలు తాంబూలంలో వేసుకునేవి, అవి నోట్లో పెట్టుకుంటే దాహం తీరుతుందండి కొంచెం లాలాజలం ఊరి, అందుకని కనీసం వక్క దొరుకుతుందేమోనని అశోక్ గారింటికి వచ్చాడు. ఆయన సమయానికి లేరు, వాళ్ళ ఆవిడ ఉంది, ఆయన లోపల ఎక్కడ ఉన్నారు. ఏమండి ఒక వక్క పొలుకు ఇవ్వండి అనగానే ఆవిడ టక్కున ఒక వక్క ఇచ్చింది. ఈయన నోట్లో పెట్టి పటక్కన కొరికాడు. వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయి, అబ్బా మీ దంతములు ఎంత గట్టివండి, ఈ వక్క ఎప్పటి వరకు 200 మంది నోట్లో పెట్టుకుని కొరకలేక వెళ్ళి ఇక్కడ పెట్టారు మా ఇంట్లో, ఎవరికిచ్చినా వక్క నోట్లో పెట్టుకుని కొరకలేక వెళ్ళి పక్కన పెడుతున్నారట, మీ దంతములు చాలా గట్టివి అమ్మ బాబాయ్ రుబ్బురోరు కంటే గట్టివి, నోట్లో పెట్టి పటక్కన కొరికారనగానే వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇక మళ్ళీ యాత్ర గడితే ఒట్టు. ఇదంతా గురువుగారు ఎందుకు చెప్పారంటే, ఇది ఆ వక్క లాంటిది, ఎప్పటివరకు నోటికి ఇలా దగ్గరగా పెట్టుకుని ఆయన మాట్లాడి ఆయన నాలుగు తగిలి అంతఃపురం రాజే రాజే అని పలికినటువంటి ఆయన పేరేమిటి, సాయి మనోజ్ గారి నాలుగు తగిలి, మధ్య మధ్యలో భాస్కర్ గారి నాలుగు తగిలి, పాపం సంతోష్ అనౌన్సర్ కాదు కనుక ఆయన నాలుగు తగలలేదులండి దీనికి. ఇలా ఎంతో మంది దీనిని ఆ ఒక్కలాగా దగ్గర పెట్టుకున్నారు, ఈయనేమో ఇంకా దగ్గరికి పెట్టుకుంటాడు, మరి ఇంకా నోట్లు నా నాలుగు దానికి తగలాలి, ఇంతమంది ఎంగిలి తగిలిన తర్వాత మళ్ళీ నేను గంగకి రావాలి మీతో స్నానానికి, ఆ గంగ రోడ్లో పోసుకుని ఏం ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే కష్టం కనుక ఈసారికి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంత మూతికి ఇబ్బంది లేకుండా ఉండే కొంచెం మంచి బైక్ తెచ్చిపెట్టి దానికి నాకంటూ ఒక స్పెషల్ క్లాత్ తోటి పెట్టారనుకోండి, ఆ క్లాత్ నాదే గనక నా నాలిక నా క్లాత్కి తగిలితే కొంప ములగదు కనుక అలాంటిది ఏర్పాటు చేసుకుందాం నెక్స్ట్ టైం. ఎప్పుడు? దక్షిణాది యాత్రకి వెళ్ళేటప్పుడు. అవునా? మళ్ళీ ఒకసారి నమః పార్వతీపతి. ఇదో పక్కన పెడితే మీకు మహాపూర్వజన్మ సుకృతం పట్టి పరమ పవిత్రమైన మోక్షక్షేత్రానికి కాశీక్షేత్రానికి అడుగు పెట్టారు. నీకు అమ్మవారు పార్వతి ఇష్టమా కాశీ ఇష్టమా అని ఒకప్పుడు కుమారస్వామి అడిగాడు. స్కందుడు అన్నా కుమారుడు అన్నా కార్తికేయుడు అన్నా సుబ్రహ్మణ్యస్వామి అన్నా కుమారస్వామి వారి యొక్క పేర్లే. పార్వతీదేవికి అత్యంత ప్రీతిపాత్రుడైన పుత్రుడు మంచి కవి, ఆయన స్కాంద పురాణం అనే పేరుతో ఒక పురాణం రాశాడు. స్కందుడి పేరు మీదుగా అది స్కాంద పురాణం. కాకపోతే వ్యాసుడు రాశాడని ఎందుకంటామంటే స్కందుడు చెప్పాడు, శ్లోక రూపంలోకి మార్చి కావ్యంగా రాసింది ఎవరన్నమాట? వ్యాసుడు. ఇప్పుడు ఉదాహరణకి నేను పురాణం చెప్పాను, ఆ పురాణాన్ని మీరు ఏ పద్యాల్లోకో మార్చి రాశారు కొన్ని పొయిట్రీలోకి, అప్పుడు దాన్ని ఏమంటాం? ఆ రాసిన వాడి పేరు మీదుగా అది పురాణం అవుతుందన్నమాట. అలాగే నిజానికి కథలన్నీ స్కాంద పురాణంలో కథలన్నీ స్కందుడే కుమారస్వామి స్వయముగా చెప్పాడు. కొన్ని అగస్త్యుడికి చెప్పాడు, కొన్ని మిగతా మహర్షులకి చెప్పాడు. ఇవన్నీ వేదవ్యాసులు వారు తీసుకుని సంకలనం చేసి తన చాతుర్యంతో కవితా చాతుర్యంతో శ్లోక రూపంలో పెట్టాడు. అందువల్ల అది పురాణం, వ్యాస పురాణం అయింది, వ్యాసోక్త పురాణం అయింది, వ్యాస ప్రోక్త పురాణం అయింది. ఒరిజినల్గా మాత్రం కథలు చెప్పిందంతా స్కందుడు. అటువంటి స్కాంద పురాణంలో స్వయంగా స్కందుడే ఒక రోజున శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో మీకే తెలిసి ఉండొచ్చు. అగస్త్య మహర్షి ఒకప్పుడు కాశీలో ఉండేవాడు. వింధ్యపర్వత గర్వం అణచడం కోసం తన భార్య లోపాముద్రతో కలిసి ఈ కాశీ విడిచిపెట్టి పాపం ఆయన శ్రీశైలం కొల్హాపురం ఇవన్నీ చూసుకుని చివరికి స్వామివలకి వెళ్ళాడు. ఈ స్వామివల తమిళనాడులోనే ఉంది, అదే స్వామివలని కొందరన్నారు. కానీ అత్యంత ప్రాచీన పౌరాణికులు మాత్రం మలేషియా దగ్గర ఉన్న కుమారస్వామి టెంపుల్ ఉంది కదా పెద్దది, అదే స్వామివల అన్నారు. ఇవి మనం ఇప్పుడు తేల్చలేం, బహుశా రెండూ కూడా ఆయనవి అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కుమారుడు ఎక్కడుంటే అదే ఆయన పేరు మీదుగా కుమారస్వామి కొండే కదా. కాబట్టి అదో పక్కన పెడితే ఆ వాదోపవాదాలు. కుమారస్వామి దగ్గరికి వెళ్ళి కాశీ మహిమ తెలుసుకుంటేనే నాకు మానసిక శాంతి లభిస్తుంది, కాశీలో లేనటువంటి కొరత తొలగిపోతుంది అనుకుని అగస్త్యుడు లోపాముద్ర సమేతంగా కుమారస్వామి ఉన్న చోటికి వెళ్ళాడు. అప్పుడు కుమారస్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరించి నాకు కాశీ మహిమ చెప్పన్నాడు. ఒక పురాణం వినే ముందు గురువుకి పాద నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకోవాలని ఒక శాస్త్రం. అందుకని వెళ్ళి కుమారస్వామికి అగస్త్యుడు నమస్కరించగానే ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? ఆరు మొగములు కలవాడనవుదుగాని అధిక వైదగ్ధ్యవంతుడనగుదుగాని. నాకు ఆరు ముఖాలున్నాయి, అయినా నేను కాశీ మహిమ సంపూర్ణముగా చెప్పలేను. ఆరు ముఖాలు కాదు, వేయి ముఖాలున్నవాడు కూడా కాశీ మహిమని సంపూర్ణంగా చెప్పలేడు. ఏది షణ్ముఖుడు అన్నమాట. ఆరు ముఖాలున్నాయి, నేను ఏదో షణ్ముఖుడు అనుకుంటున్నారు, నేను చెప్పలేను. నేనే కాదు, వేయి పడగలు కలిగిన ఆదిశేషుడు చెప్పలేడు. అనేక బాహువులు అనేక నేత్రాలు అనేక శిరస్సులు కలిగిన శ్రీ మహావిష్ణువే కాశీ మహిమ చెప్పలేడు. ఇంకా అధిక వైదగ్ధ్యవంతుండనగుదుగాని. వైదగ్ధ్యవంతుడు అంటే విదగ్ధ అంటే పాండిత్యం. చాలా పండితుణ్ణి నేను, వ్యాకరణ పండితుణ్ణి. ఇంతటి వ్యాకరణ పాండిత్యం ఉన్నప్పటికీ కాశీ మహిమ మాత్రం నేను చెప్పలేను. కాశీ మహిమ చెప్పాలంటే మళ్ళీ మా నాన్నగారే చెప్పాలి అని వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. అందుకే పాండురంగ మహాత్మ్యంలో అగస్త్యుడు రాగానే లోపాముద్రతో పాటు ఆయన్ని వెంట పెట్టుకుని శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో శివుణ్ణి పార్వతి మళ్ళీ ఎవరు ప్రశ్నించింది, ఏమండి కాశీ అంటే నాకు చాలా ఇష్టం అంటారు మీరు, కాశీ గురించి చెప్పండి అనగా, ఇప్పుడు నువ్వు అడుగుతున్న ప్రశ్న నీ కుమారుణ్ణి అగస్త్యుడు అడిగాడు, ఇప్పుడు నీ కొడుకు అగస్త్యుడు లోపాముద్ర మన దగ్గరకు వస్తున్నారు, అప్పుడు అందరికీ ఒకేసారి చెప్పేస్తానన్నాడు ఆయన. ఎందుకని 10 మంది రావడం, వాళ్ళకి పురాణం చెప్పడం, మళ్ళీ ఇంకో 10 మందికి సంకల్పం చెప్పడం అంటే కష్టం, అందరికీ ఒకేసారి చెబుతానన్నాడు. సరిగ్గా ఆ సమయానికి కుమారుడు, లోపాముద్ర, అగస్త్యుడు శివుడు పార్వతుల దగ్గరికి వచ్చారు. అప్పటిదాకా శివుడు కావాలని పార్వతితో మాట్లాడుతున్నప్పుడు తాంబూలం వేసుకున్నట్ట, కానీ కుమారస్వామి అగస్త్యుడు రాగానే నోట్లో నీళ్లు పోసుకుని ఉక్కి పుక్కిలించి ఉమ్మేసేట. కారణం ఏమిటంటారు, ఒకసారి ఎప్పుడన్నా మీరు ఈసారి పాండురంగ మహాత్మ్యం చదవండి, అందులో కుమారుడు వస్తున్నట్ట వెంటనే ఈయన నెత్తి మీద ఉందిగా జటాజుటంలో గంగ, ఆ గంగని ఇలా జడలోంచి నోట్లో పెట్టుకున్నా ట్యాప్ అనమాట, ఇలాగా ఈ జడ ద్వారా గంగ లోపలికి పంపేట. మనమైతే ట్యాప్ దగ్గరికి నానా యాత్రపడి నీళ్లు పట్టుకోవాలి, ఇది అక్కర్లేకుండా నోట్లో పెట్టుకుని అని పుక్కిని చుంబేసేట. వెంటనే అర్థమైందా మీకు, భార్యతో మాట్లాడడం వేరు, కొడుక్కి అగస్త్యునికి పురాణం చెప్పడం వేరు. పురాణం చెబుతున్నప్పుడు నోరు శుద్ధి చేసుకోవాలి, లేకపోతే శివుడు తాంబూలం వేసుకుంటాడా? పిచ్చి పిచ్చిగా తాంబూలాలు వేసుకుని ఇంకేదో ఆహారం నోట్లో పెట్టుకుని వక్కలు నవ్వులుతూ పురాణం చెప్పకూడదు. ముందు నోరు శుద్ధి చేసుకోవాలి, గాత్రశుద్ధి ఉండాలి, గాత్రశుద్ధి ఉండాలి. గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే నోరు, రెండూ శుద్ధిపడాలి. కాశీ మహిమ చెప్పేవాడు ఎలా పడితే అలా, ఏ నోటితో పడితే ఆ నోటితో కాశీ మహిమ చెప్పకూడదు. ఓ మరవరాలు తింటూ దారిలో ఉప్మాలు తింటూ కాశీ మహిమ చెప్పకూడదు. తిన్న తర్వాత నోరు పుక్కిలించి ఉమ్మి శుద్ధి చేసుకుని అప్పుడు శివ మహిమ చెప్పు అన్నాడు. అదే రామనామం చెప్పడానికి అదక్కర్లా, అందుకే తింటూ రామయ్యను అన్నాను. అవునా, తింటున్నా రామ అనొచ్చు, కానీ పురాణం చెప్పేటప్పుడు చాలా నియమంతో ఉండాలి. ఇది మనకి శివుడు చెప్పకుండా చెప్పాడు. అలా ఒక్కసారి నోరు శుద్ధి చేసుకుని కూర్చుని పార్వతీ సమేతంగా కుమారుణ్ణి, అగస్త్యుణ్ణి, లోపాముద్రని రానిచ్చి వాళ్ళని ఎదురుగుండా కూర్చోబెట్టి, నాయనలారా మీ ప్రశ్న నాకు తెలుసు, ఇప్పుడు చెబుతున్నాను వినండి. మీకు కాశీ మహిమ సంపూర్ణంగా కావాలా, లఘువుగా కావాలంటే సంపూర్ణంగా కావాలన్నారు. ఈ కావాలి అన్నప్పుడు కుమారస్వామి మళ్ళీ ఏమన్నాడు, కాశీ మహిమ చెప్పే ముందు నాకు సందేహం ఉంది, ఆ సందేహం తీర్చండి. నీకు పార్వతి అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పార్వతి ఎవరో, శరీరంలో సగభాగం. అర్ధాంగి అయిన పార్వతి అంటే నీకు ఎక్కువ ఇష్టమా, కాశీ అంటే ఇష్టమా? అంటే కాశీ అంటేనే నాకు పార్వతి కంటే ఎక్కువ ఇష్టం అన్నాడే. కాశీ నాకు శుద్ధాంతకాంత, పార్వతి ఇష్టం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని, పార్వతి నా శరీరంలో సగం, నా గుండెకాయ ఆవిడ. గుండెకాయ ఇష్టమా ఇష్టం కాదా అనడానికి లేదు. మీరు ఒకసారి ఆలోచించండి, నీకు ఇల్లు ఇష్టమా గుండెకాయ ఇష్టమా? అంటే గుండెకాయని ఇష్టమని ఎందుకంటావు, గుండెకాయ ప్రాణం, ప్రాణం ఉంటేనే నువ్వు ఉంటావు. కాబట్టి చెప్పకుండానే పార్వతి ప్రాణం, కానీ నాకు ఇష్టమైన వస్తువు అయితే మాత్రం కాశీయే. కాశీ శుద్ధాంతకాంత, అంతఃపురకాంత. నేను దేన్నైనా విడిచిపెట్టి ఉండగలను, అవసరమైతే గణపతిని కుమారస్వామిని కూడా విడిచిపెడతాను, కాశీని విడిచి మాత్రం ఉండలేను. కాశీ అంటే అంత ఇష్టం. కారణం, కాశీ అడుగు పెట్టినంత మాత్రం చేతనే ప్రాణుల పాపములు తక్షణం తొలగించే అత్యంత పవిత్ర క్షేత్రం, ప్రాణుల మీద ఇంత జాలి చూపించే క్షేత్రం మరొకటి లేదట అసలు. బ్రహ్మహత్య వంటి మహాపాపాలు చేసిన పాపాత్ముడు కూడా ఇక్కడికి అడుగు పెట్టి పశ్చాత్తాపంతో స్నానం చేస్తే కాశీలో వాడి పాపాలు తొలగిపోతాయి. తక్కిన చోట్ల పాపాలు అంత తేలిగ్గా పోవు. బ్రహ్మహత్యా పాపం, శిశుహత్యా పాపం, భ్రూణహత్యా పాపం వంటి పాపాలు ఈ క్షేత్రంలోకి అడుగు పెడితే తొలగిపోతాయి. కాకపోతే వాడికి భక్తి ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. సులభముగా మానవ పాపాలు తొలగించే అపూర్వ క్షేత్రం కేవలం కాశీ మాత్రమే, అందుకే కాశీ అంటే నాకు అంత ఇష్టం అని ఆయన చెప్పాడు. దాని మహామహిమలు చెప్పాడు. ఎప్పుడు ఆవిర్భవించబడిందో, కాశీక్షేత్రం ఎప్పుడు పుట్టిందో శివుడు కూడా చెప్పనన్నాడు ఆయన. అంత ప్రాచీనమైనది. శివుడు లింగరూపంతో వచ్చినప్పుడే కాశీ కూడా వచ్చింది. శివుడు లింగరూపంతో ఆవిర్భవించిన స్థలం కంటే కాశీక్షేత్రానికి అందుకే అంత శక్తి ఎక్కువ ఉంటుందిట. శివుడు లింగరూపాలు ఎక్కడైనా ఉంటాడు, కానీ కాశీ అలా కాదు, ఒక్క చోట మాత్రమే ఉంటుంది. కాశీ 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 అంటే చాలు, ఆ శబ్దం ఒక రాకాశి అయి మనం చేసిన పాపాలనే మాంసాన్ని తింటుందిట. రాకాశికి ఇష్టం ఏమిటి, మాంసం. మనం చేసిన పాపాలు మాంసం ముద్ద. ఈ మాంసం ముద్దని తినే రాకాశి ఎవరు, కాశీ. అందుకే కాశీఖండంలో కలుష పిసి తంబు మెసవు రాకాశి కాశీ అన్నారు. కలుష పాపములు లేక దోషములు అనే పిసితంబు మాంసమును మెసవు నమిలి మింగేసేటటువంటి రాకాశి కాశీ. అంత అందమైన ఉపమానం చెప్పారు. వేల యజ్ఞములు చేస్తే రాని పుణ్యం ఒక్క కాశీలోకి అడుగు పెడితే వస్తుంది. అనేక దానములు చేసినా రాని పుణ్యం కాశీక్షేత్రంలోకి అడుగు పెడితే వస్తుంది. అనేక ప్రదక్షిణములు చేసిన ఆలయాల్లో ప్రదక్షిణములు చేసిన పుణ్యం కేవలం కాశీలోకి అడుగు పెడితే వస్తుంది. తక్కిన క్షేత్రాలకి దీనికి తేడా ఏమిటి? అది కూడా శివుడే చెప్పాడు, అదే కాశీఖండంలో వెళ్ళి చెప్పారు. శ్రీశైలం వెళ్ళావు, అక్కడ క్షేత్ర దర్శనం చేసావు, శిఖర దర్శనం చేసావు. ఆ శిఖర దర్శనం వల్ల ఇంకో జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, అప్పుడు మోక్షం వస్తుందిట. అర్థమైందా మీకు ఎవరికైనా? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటే అర్థం ఏమిటి? శ్రీశైల శిఖర దర్శనం చేసిన వాడు ఏదో ఒక జన్మలో, రాబోయే జన్మలో కాశీలో మరణిస్తాడు, అప్పుడు వాడికి ఏమవుతుంది? ముక్తి వస్తుంది. అంటే శ్రీశైలం డైరెక్ట్గా ముక్తి ఇవ్వదు, కాశీలో మరణించే యోగం ఇచ్చి ముక్తి ఇస్తుంది. అలాగే చాలా క్షేత్రాలు ఉన్నాయి. అరుణాచలంలో 600 సంవత్సరముల పాటు తపస్సు చేస్తే ఆ పుణ్యం వల్ల ఏదో ఒక జన్మలో ఏమవుతుంది? కాశీలో మరణించే యోగం వస్తుంది, దానివల్ల వాడు ముక్తి పొందుతాడు. అలా ఒకటి కాదు, నేను చెప్పడం కాదు, వ్యాసుడు చెప్పిందే నేను మీకు చెబుతున్నాను. శివుడు కుమారస్వామికి చెప్పింది చెబుతున్నాను, కుమారస్వామి అగస్త్యుడికి చెప్పింది చెబుతున్నాను. వెంకటాచలము, సోణాచలము, అహోబలము అనేక దివ్యక్షేత్రాలలో తిరగగా తిరగగా, బదరీ కేదారముల వంటి వాటిల్లో తపస్సు చెయ్యగా చెయ్యగా, నిరంతరం పురాణములు వినగా వినగా, ఏదో ఒక జన్మలో ఇన్ని క్షేత్రములు తిరిగిన పుణ్యం వల్ల మనం కాశీలో అడుగుపెట్టి కాశీలో మరణించే యోగమును పొందుతాం. ఆ యోగము పొందిన తరువాత ముక్తి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కాశీ యోగమే ఇస్తాయి, అదే కాశీ ఇక్కడ మరణించిన వెంటనే ముక్తిస్తుంది. అందుకని కాశీ కోసం కలవరిస్తారట. కానీ ఇప్పుడు ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాం మనం అంటే ఏనాటికైనా కాశీవాస ఫలం పొందడం కోసం. ఆ ఫలం పొందడానికి ఒక సులభ ఉపాయం ఉన్నది, కాశీఖండంలో చెప్పారు. ఆ శ్లోకం చెప్పండి. అహం కాశీ గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాసఫలం లభేత్. అహం అంటే నేను, కాశీం కాశీ గురించి ఏమిటి, గమిష్యామి వెడతాను, కాశీకి వెడతానని వ్యవహారంలో అంటాం కానీ సంస్కృతంలో కాశీ గురించి వెడతాను. దేని గురించి వెడుతున్నావు? కాశీ గురించి. తర్వాత రెండోది ఏంటి, తత్ర ఇవ, తత్ర అక్కడ, ఏవ అక్కడే అన్నమాట. మనకు ఒక పడికెట్టు పదం ఉందిలేండి, నేను కూడాను వారందరితో కూడాను మీ అందరితో కూడాను. ఈ కూడాను అనేది ఏమిటో ఏం కూడా తెలియదు కానీ మొత్తం మీద హిందీలో కూడా అంటే చెత్తండు, అవి కూడాదా అన్నంటే ఏమిటి, చెత్త బుట్ట. తెలుగులో మాత్రం కూడా అంటే వెంటానన్నమాట, హిందీలో సాత్తికి, తెలుగులో కూడా అనమాట. తత్ర ఇవ అక్కడే, అహం నేను, నివసామి నివసామి అహం నివసామి అహం, నేను కాశీ గురించి వెడతాను, అక్కడే ఉంటాను. అక్కడ ఉంటాను అనకూడదు, అక్కడ ఉంటానంటే అక్కడ కూడా ఉంటాం అనమాట, అదన వడియను కూడా. కానీ అక్కడే అంటే అక్కడ తప్ప ఇంకెక్కడా ఉండను అని అర్థం. నాకు మా గురువుగారే కావాలంటే మిగతా వాళ్ళు ఇద్దరు కదా అక్కడ అర్థం, గురువుగారు కావాలంతే. అంటే మిగతా వాళ్ళు కావాలి, ఈయన కూడా వస్తే వస్తాడు, పులిహేరలో వేసినటువంటి కరేపాకులాగా. అలా కాకుండా అక్కడే ఉంటానన్నాడు ఆయన. ఏవం అంటే ఈ విధముగా, బ్రువాణః పలుకువాడు, ఎప్పుడు పలకాలట, ఒకరోజు పలికి మానేయాల, సతతం. ఏవం బ్రువాణః సతతం, సతతం ఎల్లప్పుడూ నేను కాశీ గురించి వెడతాను అక్కడే ఉంటాను అని పలుకువాడు ఏమవుతాడు, కాశీవాస ఫలం లభేత్. అలా పలికేవాడికి కాశీలో శాశ్వతముగా నివసించిన ఫలితం లభిస్తుంది. ఇంట్లో ఉన్నవాడికి ఆ ఫలితం వస్తుంది. అనగా నీకు తప్పక కాశీలో నివసించే యోగం ఇస్తాడు, ఏదో ఒకనాడు అక్కడ మరణించే యోగం ఇస్తాడు. అందుకని రోజు నేను కాశీకి వెడతా అనుకోండి, సంస్కృతం రాపోయినా పర్వాలేదు, తెలుగు వచ్చుగా మాత్రం నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను చెప్పండి అని ఒకసారి అనుకోవాలి, అంతేనా? అలా వీలున్నప్పుడల్లా అనుకోవాలి. అందుకని సతతం అనుకుంటే ఏమవుతుందనమాట, కాశీవాస ఫలమైనా వస్తుంది, లేదా కాశీలో మరణించే యోగమైనా ఇస్తాడు, ఏమైనా ముక్తినిస్తానన్నాడు ఆయన. అందున కాశీకి వచ్చి కేవలం అక్కడ ఉండిపోవడమే కాక పంచక్రోశ యాత్ర చేయాలనే ఒక యోగం కూడా మీకు కలిగింది. ఆ పంచక్రోశుల్లో ఉన్నటువంటి వాడికి పోయే కాలం వచ్చినప్పుడు యమధర్మరాజు గారు దర్శనం ఇవ్వట పోయేటప్పుడు ఎవడు కనపడ్డాడంటే అర్థం ఏంటి? నరకానికి పోతాం. ఎవడు కనపడకుండా శివుడు కనపడితే నరకానికి వెళ్ళాం. హాయిగా హరలోకానికి కైలాసానికి వెళ్ళిపోతాం, లేదా వైకుంఠానికి వెళ్తాం, మనం అనుకున్న ముక్తి పొందుతాం. నాకు ముక్తి కావాలి అనుకున్న వాళ్ళు చేస్తాడు ఒకసారి బాబు, ఇప్పుడు చేతులు దింపాడు, ఒక వసంత ఎత్తలేదు. నరకం కావాలనుకున్నప్పుడు చేస్తున్నాయను ఆయన తప్ప అందరూ ఎత్తారు, కాబట్టి ఆయనకి ముక్తి వద్దన్నాడు. పోనీ ఇప్పుడు నరకం అంటే చేస్తారు కదా. కొంటిగా తెనాలి రామకృష్ణుడి కథ ఒకటి ఉంది. ఓ రోజున తెనాలి రామకృష్ణుడు సభలో ఉండగా శ్రీకృష్ణదేవరాయలు అని అన్నారు, స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు చెయ్యొత్తండనగానే అందరూ చెయ్యెత్తారు, ఒక్క తెనాలి మాత్రం చెయ్యత్తలేదు. ఎందుకు ఎత్తలేదంటే వీళ్ళంతా స్వర్గానికి వెళితే అది నరకం అవుతుందండి బాబు, నేను హాయిగా ఇక్కడే ఉంటానన్నాడు. మన జనాలు ఎక్కడ అడుగు పెడితే అది నరకం చేస్తారు, కాబట్టి ఈ జనంతో స్వర్గంగా వెళ్ళాకంటే వీళ్ళందరూ పోయాక ఇక్కడ నేను ఒక్కడే ఉండి ఇదే స్వర్గంగా మార్చుకుంటాను పండి అన్నట్ట. కానీ స్వర్గం నరకం వేరు, శాశ్వత కైవల్యం వేరు. పరమేశ్వరుడి సన్నిధానంలో రాగద్వేషాలు అవేం ఉండవు, సుఖంగా ఉంటాం. ఇక ఆ చిన్మయానందం అనుభవించిన వాడికి తెలుస్తుంది, నేను శివుడి దగ్గరికి వెళ్ళగలిగిన యోగం పట్టింది, ఎవడన్నా నమ్మితే నాకే నమ్మపోతే నాకేం కానీ ఒకడి గురించి చెప్పం గనక. ఆత్మానుభూతి పొందినప్పుడు అది శివానందం అంటారు. ఆ ఆనందం పొందడం అంత తేలిక కదా. శివానందం పొందాడు కాబట్టే శంకరాచార్యులు వారు శివానంద లహరి రాశారు. ఆయన ఎక్కడ ఆనందం పొందాడు అని కొంతమంది నాస్తికవాదులు శంకరుణ్ణి తిట్టారు, మూర్ఖులు. తిడితే ఆ శంకరుడికి వచ్చిన నష్టం లేదు. ఆ మహానుభావుడు ఎంత ఆనందం పొందితే ఆ రకమైన స్తోత్రం రాశాడో ఆలోచించండి. శివస్వరూపుడు కనుక రాశాడు. కాబట్టి శివానందం అంటే ఆ దివ్యానందాన్ని, అలౌకిక ఆనందాన్ని కళ్ళు మూసుకుని అనుభవించిన వాడికి తెలుస్తుంది. శ్రీకృష్ణుడి గురించి మూర్ఖుడికి ఏం తెలుస్తుంది? శిశుపాలుడికి ఏం తెలుస్తుంది? శిశుపాలుడు పశుపాలుడు అన్నాడు. ఆయనే పక్కన ఉన్నటువంటి అక్రూరుడు ఆయన దివ్యమంగళ రూపం చూశాడు. కంసుడు చూశాడు ఆయన్ని, శిశుపాలుడు చూశాడు, జరాసంధుడు చూశాడు, అక్రూరుడు చూశాడు, విదురుడు చూశాడు, భీష్ముడు చూశాడు. చూసే కోణంలో లోపం. అక్రూరుడికి, విదురుడికి, భీష్ముడికి కృష్ణుడి యొక్క దివ్యమంగళ రూపం అర్థమైంది. దుర్యోధనుడికి, కంసుడికి, జరాసంధుడికి, శిశుపాలుడికి అందులో మూర్ఖత్వం కనపడింది. కమ్యూనిస్ట్ పీనుగులకి బీజేపీకి తేడా లేదు, ఉంటుంది ఆ దరిద్రం. ఆ దరిద్రం ఇది పవిత్రత పవిత్రతే. వాళ్ళకి శివుడు రాయి, మనకో ఆ రాతిలో అఖండ మండలాకారమైన చరాచర వ్యాప్తమైన ఒక దివ్య జ్యోతి కనబడుతున్నది మనకి. మన దర్శనం చేసుకునే శక్తిలో ఉంది, మన దృష్టిలో ఉన్నది. ఆ శివుణ్ణి కళ్ళు మూసుకుని లోపల హృదయంలో దర్శించగలిగినటువంటి వాడికి ఇక మళ్ళీ వేరే కోరిక ఉంటుందండి, ముక్తి మీద తప్ప. అటువంటి ముక్తినిచ్చేటటువంటి పరమాత్మని దగ్గరికి పంచక్రోశ యాత్ర ద్వారా వెళ్ళాలనుకుంటున్నారు. ఈ పంచక్రోశాల మధ్యలో ఉన్నటువంటి వాడు, యాత్ర చేసినటువంటి వాడు మరణకాలంలో యముడి వాహనమైన దున్నపోతు మెడలో ఉండే ఘంటారవం వినడు. చాలాసార్లు చెప్పానుగా మీకు, ఎంతో పూర్వం వచ్చిన వాళ్ళు వింటారు. ఇప్పుడు కొత్తగా వచ్చారుగా, ఇవాళ నిన్నాను కొత్తగా వచ్చిన జనం చేయొత్తాడు కాస్త, సగం మంది చేయొత్తే రకంగాను. కాబట్టి ఇక్కడ మహానుభావుడు శ్రీనాథుడు రాసిన పద్యం, సంస్కృతంలో వ్యాసుడు రాసిన శ్లోకం మళ్ళీ చెప్పుకోవాల్సిందే. దూరం మే మరణం యువాహ మధునా ధార్యన్న చిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంత మహిష గ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కట శ్రమఘటాం అప్రాప్య హిత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధూర్జటే. స్వయంగా యమధర్మరాజు గారు చెప్పిన మాట, కాశీఖండంలోని మాట. ఎక్కువ మంది మేము కుర్రాళ్ళం, మాకింకా ఇప్పటికింకా నా వయసు 2/16 అనుకుంటాడు ఈ పిచ్చిపీరుగా. నేను కుర్రాణ్ణి, ఎప్పట్లో నాకు చావు రాదు. ఎప్పుడో 90 ఏళ్ళు వచ్చాక కదా, 100 ఏళ్ళు వచ్చాక కదా చావు. ఈలోపు హాయిగా సుఖాలు అనుభవిస్తాను, డబ్బు సంపాదిస్తాను, సాఫ్ట్వేరు హార్డ్వేరు ఆ వేరు ఈ వేరు అని ఏదో ఒక వేరు వేసుకుంటాను, ఇవన్నీ వేసుకుని దీంట్లో బతుకుతాను అని పిచ్చాడా అనుకుంటావేమో, అలా అనుకోద్దురా, కళ్ళు మూసి తెరిచేలోపు నీ వయసు మారిపోతుందిరా అన్నారు. 2015లో కనపడిన మీసం ఇప్పుడు ఎలా కనపడుతుంది? అప్పుడు మీసం చూస్తే అబ్బో ఈయన గురువుగారేనా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఇంకో 1 ఏడాదికో 2 ఏళ్లకో మనకి తెలియకుండానే క్రమంగా ఆ నలుపు కాస్త తెలుపు రంగులోకి వస్తుంది. అదేంటో, శరీరం తెల్లగా ఉంటే ఆనందపడిపోతాయి, ఎంత తెల్లగా ఉందో అంటాం. జుట్టు తెల్లబడితే ఎంత బాధపడిపోయి నానాయాతన పడిపోయి డబ్బులు ఖర్చు పెట్టి ఈ తెల్ల జుట్టు నల్ల జుట్టుగా మార్చుకుంటారు. అవునా? జుట్టు తెల్లబడుతుంది. ముసలితనం ఆడపులి వంటిదట. పులుల్లో మగ పులి కంటే ఆడపులే డేంజర్ అండో. అవి అమాంతంగా పొంచి ఉండి పట్టేస్తుందట. ఆడపులి ఎలా అయితే జంతువుని పట్టుకుంటుందో ముసలితనం కూడా అలా పట్టుకుంటుందట. అందుకని వ్యాఘ్రీవ తిష్టతి జరా జరా, ముసలితనము ఆడపులి పొంచి పట్టినట్టుగా పడుతుందట. మీరు ఎప్పుడైనా వేటలు చూడండి కావాలంటే, ఆ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఆ జంతువుల ఛానల్లో చూస్తే ఆడపులి అలా అలా వచ్చి టక్కున మెడబట్టేస్తుంది జింకని, మన్ని కాదు, దెబ్బకి చచ్చిపోతుంది ఆ జింక గితగితలాడిపోయి. పందిరి కూడా అలాగే పట్టేస్తుంది, అడవి పందిరి కూడా. ముసలితనం అనేది కూడా అలాగే మనల్ని పట్టుకుంటుంది, టక్కున మారిపోతాయండి మన రూపాలు. ఎక్కడో నాలాంటి మహాత్ములు పక్కన పెట్టండి, కానీ ఎక్కువ మంది చూస్తే ఎలా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఈ అశోక్ మాతో శ్రీలంక వచ్చినప్పుడు చూస్తే అప్పటికి కాస్త మంచి యంగ్లా కనపడ్డాడు, ఇప్పుడు టింగ్లా కనపడ్డాడు. అయిపోతుంది, మారిపోతుంది. అంటే అశోక్ ఏమనుకోడు కాబట్టి అతని పేరు చెప్తున్నారు, కానీ మీ అందరు మాత్రం అలాగే ఉన్నారు కదా. జనాల్లో ఎంత మార్పు వచ్చేస్తుంది, ఏడాదికి ఏడాదికి మార్పు వచ్చేస్తూ ఉంటుంది. రూపం మార్పు వస్తుంది, శరీరంలో ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి, మెట్లు దిగలేరు. ఆ మెట్లు దిగడానికి కైలాస పర్వతం ఎక్కినంత బాధపడుతున్నారు పాపం. అవునా? ఇదే ముసలితనం అంటే. కాబట్టి వారు పిచ్చాడా, ఎప్పట్లో నాకు చావు రాదు, నేను కుర్రాణ్ణి, ఎప్పుడో కదా ముసలితనం అనుకుని కాశీకి వెళ్ళడం వాయిదా వేస్తావేమో అలా అనుకోకురా. ఏ క్షణంలో మృత్యువు వస్తుందో తెలియదు. ఒకవేళ మృత్యువు రాకపోయినా ముసలితనంలో కాశీ వెళ్ళలేవు. అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ పంచక్రోశయాత్రకి పరిగెడుతూ ఉంటే నువ్వు అక్కడే అమ్మా అమ్మా అనుకుంటూ ఆటో లెక్కలేక ఎక్కితే ఎవరన్నా అనుకుంటారేమోనని బాధపడతావు. పోనీ రోడ్డు మీద అయితే ఆటో ఎక్కుతావు. రేవుల్లో ఎక్కడ ఎక్కుతావు ఆటో? ఆటోలు రేవుల్లో నడపరు కదా. కాబట్టి రేవుల్లో నడవాలా, గుళ్ళోకి వెళ్ళాలా? ఎంత బాధపడిపోతున్నారండి ఆ సందుల్లో నడవలేక పాపం చాలా మంది. కాబట్టి ముసలితనంలో కాదు యాత్రలు చేయటం. కొంచెం ఇది ఈ నా వయస్సులో అనమాట, ఈ వయస్సులో యాత్ర చేస్తే లాభం తప్ప ఇప్పుడు ఇలా 70 ఏళ్ళు వచ్చాక ఏం చేసేది అక్కడ? జనం స్నానానికి వెడితే ఆయన గదిలో కూర్చుంటాడు, తప్పదు క్రమక్రమంగా. అవునా కదా? అందుకని మళ్ళీ ఆ శ్లోకార్థం తెలుసుకుందాం. ఎప్పట్లో మరణము రాదు, నేను కుర్రవాడిని అని మనస్సులో అనుకోక నిత్యం నీ పక్కనే ముసలితనం ఉందని భావించి, మరణం నీ పక్కనే ఉందని భావించి, నీ జీర్ణమైపోతున్న శరీరాన్ని భావించక తక్షణం కాశీకి వెళ్ళిపో. పర్ణకుటి అంటే గుడిసె, పర్ణశాల. పర్ణ అంటే ఆకు, ఆకులతో తాటాకులతో వాటికినితో వేసుకునేటటువంటి శాలను ఏమంటారు? పర్ణశాల. గుడిసెలో ఉంటున్నావు నువ్వు, అనగా ఇంట్లో పడి ఉంటున్నావు. ఆ గుడిసె విడిచిపెట్టి శివుడి దగ్గరికి వెళ్ళని ఒక అర్థం, నీ దిక్కుమాలి నీళ్ళు ఇవాళకైతే రేపైనా పడిపోతుంది, ఆ ఇల్లు గురించి ఆలోచించకని ఒక అర్థం. మన శరీరాన్ని కూడా పర్ణశాల అన్నారు. ఎందుకని? ఈ శరీరం కూడా కట్టుకున్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది, పిల్లర్లు బాగా వేసి నడిపినప్పుడు ఎలా ఉంటుందో బిల్డింగ్ ఎలా ఉంటుంది. కొంతకాలానికి ఎంతకాలం దానికి కూడా ఆయువు ఉంటుంది కదండి. మీరు ఎంత బిల్డింగ్ బాగా కట్టినా ఓ 200 ఏళ్ళు 300 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది? కూలిపోక తప్పదు. రాతి కట్టడాలే కూలిపోతున్నాయి కదా కొంతకాలానికి. కాబట్టి మన శరీరము జీర్ణమైపోతున్న ఒకనొక పర్ణశాల వంటిది. ఈ శరీరాన్ని నమ్మక దీన్ని విడిచిపెట్టి ధూర్జటే శివుని యొక్క పురీం పట్టణమునకు గచ్చేత్ వెళ్ళన్నాడు. దీనికి మధ్యలో మంచి మాట చెప్పాడు. ఏమని? కృతాంత బహిషగ్రైవేయ ఘంటాధ్వనిం అన్నాడు ఆయన. కృతాంత యమధర్మరాజు గారు, ఆయన యొక్క వాహనం మహిష దున్నపోతు. యమధర్మరాజు గారి వాహనం పేరేమిటి? దున్నపోతు గారు. ఓ మహిషం, అసలు పేరేమిటో తెలియదు, అది మాత్రం దున్నపోతు. దాని అసలు పేరు పక్కన పెట్టండి, వాహనం మాత్రం దున్న. ఈ దున్న మెడలో ఒక పెద్ద గంట ఉంటుందండో. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఈ దున్నపోతు కదులుతున్నప్పుడల్లా ఆ మెడలో ఉన్న గంట ఠంగ్ ఠంగ్ అని పెద్ద శబ్దం చేస్తూ ఉంటుంది. మనకు అప్పుడప్పుడు ఇక్కడికి ఒక ఆయన వచ్చి రాధా జై గురుదేవ అని అరుస్తూ ఉంటారు. దోటి కావాలంటే సంకల్పాలు చెప్పేటప్పుడప్పుడు అంత కంఠంతో ఉంటుంది ఆ గంట. యమధర్మరాజు గారి ఘంటాధ్వని అతి భయంకరమైనది. ఆ ధ్వని మన పక్కన ఎప్పుడు వినపడుతుంది, మనం పట్టించుకోం. అందులో పోయే కాలం వచ్చినప్పుట చెవులు గళ్ళు పడిపోతాయి. ఈ శబ్దములు వినపడవు. ఏ శబ్దాలు? బయట శబ్దాలు వినపడవు. కానీ ఏ శబ్దం వినపడుతున్న బట్టి ఏదో తెలియని గగ్గోలు శబ్దం వినపడుతుంది. ఆ గగ్గోలు ఏంటనుకుంటున్నారు? యమధర్మరాజు గారు ఎక్కి వచ్చే దున్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని అది నీ పక్కనే, నైకట్యాత్ అంటే పక్కనే అని అర్థం అనమాట, నీ పక్కనే వినపడుతోంది, అది శ్రోతవ్య వినరా నాయన. ఈ పాటికి మీకు అర్థమైంది కదా, పక్కనే మృత్యు ఉంది, నేను ఎప్పుడో చస్తాను అనుకోవద్దు, అందువల్ల శరీరంలో ఓపిక ఉన్నప్పుడే అన్నీ విడిచిపెట్టి నీ కుటుంబ భారాన్ని పక్కవాడి మీద పారవేసి హాయిగా కాశీకి పో అని వ్యాసుడు చెబితే సంస్కృత శ్లోకాల్లో, ఇది స్కాంద పురాణంలోని కాశీఖండంలో మహాత్ముడు శ్రీనాథుడేమన్నాడు, అర్ణోరాశి పరీత భూభువన మధ్య స్వర్ణఖండంబు సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ కృత పాపుండైన తట్టణాభ్యర్ణక్షోణుల ఐదు క్రోశముల ఆకర్ణ్యం ప్రాణాంతంబునన్ మర్త్యుడు ఆకర్ణ్యం పండు కృతాంత వాహ మహిషగ్రైవేయ ఘంటాధ్వని అన్నాడు ఆయన. అర్ణోరాశి అంటే సముద్రం, జలరాశి అన్నమాట. సప్త సముద్రములతో కూడిన భూమి చాలా గొప్పది, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఉంది భూమి, కాబట్టి చుట్టూ సముద్రం మధ్యలో భూమి. ఈ భూమి మీద చాలా గొప్ప క్షేత్రాలున్నా బంగారం వంటి క్షేత్రం ఒకటే, అదేమిటి, కాశీ మాత్రమే, అనగా అంతకంటే గొప్ప క్షేత్రం మరొకటి లేదు. ఇది సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి అన్నాడండి. వ్యవహారంలో ఐశ్వర్యము అంటే మంచి మంచి పదవి, ఎన్నో పదవులతో ధనములతో కూడినది కాశీ. ఇంతకీ ఐశ్వర్యం అంటే ఏమిటి, కేవలం పదవే కాదుగా, ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుడి యొక్క లక్షణం ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే అధిపతి, ఐశ్వర్యం అంటే ఆధిపత్యం. ఈశ్వరుడి యొక్క ఆధిపత్యం పూర్తిగా ఉన్న స్థలం, సంపూర్ణంగా శివుడి యొక్క మహిమతో నిండిన ఏకైక క్షేత్రం ఈ ప్రపంచంలో కాశీ మాత్రమే. మళ్ళీ చెప్పండి, సంపూర్ణంగా శివతత్వం శివశక్తి నిండిన ఏకైక క్షేత్రం ఏమిటి, అది సంపూర్ణ ఐశ్వర్య సమృద్ధి కాశీ. అటువంటి కాశీలో ఎంతటి పాపాత్ముడైన కృత పాపుడు అంటే చెయ్యబడిన పాపములు కలవాడు, నిత్యం పాపాలు చేసేవాడైనా ఇక్కడికి అడుగు పెట్టాడా, అడుగు పెట్టి పంచక్రోశయాత్ర చేస్తే ఐదు క్రోశాల మధ్యలో ఉన్నా చేయలేకపోయినా పర్లేదండి, ఐదు క్రోశయాత్రలు చేయటం అదృష్టం. ఒకవేళ చేయలేక ఇక్కడే ఆగిపోయినా మధ్యలో ఆగిపోయామని బెంగక్కర్లా, ఎందుకంటే ఎవరైనా మధ్యలో ఒకవేళ ఓపిక లేకపోతే ఆగిపోతే ఇదేమన్నా పాపమేమో అనుకుంటున్నారట. ఒక ఆవిడకి కాళ్ళు పనిచేయలేదు, ఒక ఆవిడకి కళ్ళు పనిచేయలేదు, రెండు రోజులు నడిచాక లేకపోతే ఒక పూట నడిచాక చాలా యాత్ర వచ్చింది, అప్పుడు కాశీలో ఆగిపోతే చాలట, ఆగిపోయినా చాలు, అడుగు పెడితే చాలట, ఈ మధ్యలో నివసిస్తే చాలట. అటువంటి వాడు ప్రాణం పోయేటప్పుడు పొరపాటున కూడా యమధర్మరాజు గారి వాహనమైన దున్నపోతు మెడలో ఉన్న ఘంటాధ్వని వినడు అనగా తప్పక వాడు మోక్షమే పొందుతాడు, నరకమునకు వెళ్ళడుగాక వెళ్ళడు. అంత గొప్ప దివ్యస్థలం ఈ పంచక్రోశ స్థలం అంటే కాశీ అంటే. ఇప్పుడు మీరంటే పంచక్రోశాల చుట్టూతో ఉన్నట్టు మొత్తం అన్ని చూడగలుగుతున్నారు, చూడలేక ఇక్కడే ఉన్నా చాలు, కాశీ కాశీయే. కానీ వెళ్ళగలిగితే దీనివల్ల లాభం ఏమిటి, పంచక్రోశులు తిరగడం కాదట అది, పంచకోశముల శుద్ధి అన్నారు. మన శరీరములో ఐదు కోశములు ఉన్నాయి, ఏమేమిటవి చెప్పండి, ఒక్కటి చెప్పండి, అందరూ విభూతి ఒకటి చెప్పండి, గట్టిగా చెప్పండి, విజ్ఞానమయ కోశం, అవునా. ఈ ఐదు కోశములు మన శరీరంలో ఉన్నాయి, అందులో మిగతా ఆనందమయం లేదు, మనోమయం లేదు, విజ్ఞానం లేదు, కానీ అన్నమయ కోశం అంటే అందరికీ ఇష్టం. అందుకే తెల్లారులేస్తే పూర్వం అన్నమయ్య కీర్తనలు పాడేవారు, ఇప్పుడు అన్నమయ్య అన్నమయ్య అంటున్నారు. కాలప్రభావం అంటే శరీరానికి అన్నం అవసరమే కాదనం, కానీ అన్నం అందులో ఒక భాగం. ఈ పంచకోశములను శుద్ధి చేయడం కోసం పంచక్రోశులు సృష్టించేటండి శివుడు, అందుకని పంచక్రోశ యాత్ర చేస్తే ఈ ఐదు కోశములు శుద్ధి అవుతాయి. అప్పుడు ఈ పంచక్రోశాల్లో ఈ పంచక్రోశములలో ఉన్న ఒక దేవత యొక్క మంత్రం చేరుతుంది. క్రోశు అంటే రెండు వైళ్ళు, పంచక్రోశములు అంటే ఐదు రెళ్ళు పది, అది కొంచెం అటు ఇటుగా ఉంటుంది, అది ఖచ్చితంగా ఎంత చెప్పలేము, శాస్త్రం కూడా ఇంత నిరూపించలేదు. ఈ పంచక్రోశ యాత్ర వల్ల మీ ఐదు కోశాలు శుద్ధి అవుతాయి, ఐదు కోశుల్లోకి ఒక మంత్రం చేరుతుంది, అదే నమశివాయ. ఏమిటి, అప్పుడు ఏమైంది అక్కడ, అందులో ఏం చేరింది, పంచాక్షరి చేరింది, ముందు పంచక్రోశులు తిరుగు, అప్పుడు ఐదు కోశములు శుద్ధి అవుతాయి. ఆ ఐదు కోశముల్లో ఏం జరుగుతుంది? నమశివాయ అనే మంత్రం జరుగుతుంది. దానివల్ల పంచముఖుడైన శివుడి దగ్గరికి వెడతావు, అప్పుడు పంచభూతములతో కూడిన ఈ శరీరంలోకి మళ్ళీ రావలసిన అవసరం లేకుండా అయిపోతుంది. ఇంకా పంచభౌతిక శరీరం రాదుగాక రాదు. అప్పుడు ఈ వ్యక్తి శాశ్వత ఆనందం పొందుతాడు. దానికోసం యాత్రను ఎప్పుడో మహానుభావుడు అగస్త్యాదులు చేశారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఆ యోగం పట్టింది. ఈరోజు మాత్రం అంతర్గృహ యాత్ర అని పెట్టారు, అంటే లోపల ఉండేటటువంటి శివుడికి సంబంధించిన ఆలయాలు చూచుట. గృహము అంటే మామూలు ఇల్లు కాదు, శివుడి యొక్క గృహం. ఇక్కడ శివుడు అనేక రూపాల్లో ఉన్నాడు. ఒక్కొక్క చోట ఒక్కొక్క లింగాలు చాలా, ఒక చోట బ్రహ్మేశ్వర లింగం ఉన్నది, ధృవేశ్వర లింగం ఉన్నది, ఇలాంటి ఎన్నో లింగాలు ఉన్నాయి. నువ్వు గింతంత స్థలం కూడా ఖాళీ లేకుండా అన్ని లింగాలే అన్నారండి కాశీఖండంలో. అసలు కాశీ అంటే అన్ని లింగాలే. ఈ కనబడుతున్న నేలలో కూడా లింగాలు ఉన్నాయట. ఇలా కిందకి లేయర్లు అంటే పొరలు ఉంటాయి కదా, ఏడు పొరలు ఉన్నాయి పాతాళం వరకు. కాశీక్షేత్రంలో ఇప్పుడు మనం కూర్చున్న నేల కింద ఏడు పొరలు ఉన్నాయి. ఎన్నున్నాయి? ఒక్కొక్క పొరలో 7 కోట్ల లింగాలు ఉన్నాయి. ఎన్ని అంటే, మీరు ఇక్కడ నుంచి పాతాళానికి వెళ్ళాలంటే 7 పొరలు 7 ఏళ్ళు 49 కోట్ల లింగములను దర్శనం చేసుకోవాలంటే పాతాళానికి వెళ్ళాలంటే. కానీ మనం వెళ్ళక్కర్లేకుండా ఇక్కడ అడుగు పెడితే 7 ఏళ్ళు 49 కోట్ల లింగములను ఒకేసారి ముట్టుకున్న పుణ్యం పొందుతున్నాం కాశీలో ఉంటే అని నేను కాదు అగస్త్యుడు చెప్పాడు లోపాముద్రకి. అయితే మీకు అనుమానం రావచ్చు, మనం లింగాల మీద ఎలా నిలబడ్డామని. అసలు లింగం లేని స్థలం చూపించమన్నాడు శివుడే. చెన్నమ్మ అవ్వని ఒక అవ్వ ఉండేది, ఆవిడ ముసలావిడ అయిపోయింది, యోగిని మాత ఆవిడ. ఆవిడ వెళ్ళి శివాలయంలో అలా అమ్మా అని కాళ్ళు పెట్టుకు పడుకుంది పాప. ఈ కాళ్ళు సరిగ్గా శివలింగానికి ఎదురుగుండా ఉన్నాయి. ఆవిడ కదలలేక పడుకుంది ముసలావిడ పాపం. ఇంతలో అర్చకుడు వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందే ముసలిదానా, శివుడికేసి కాళ్ళు పెడతావు ఏమిటంటే, ఏం చేయనైనా ఓపిక లేకుండా ఉంది, నువ్వు పెద్దవాడివి, చదువుకున్నవాడివి, పుణ్యాత్ముడివి, ఆ కాళ్ళు తీసి పక్కన పెట్టు, నీకు పుణ్యం వస్తున్నారు కానీ దిక్కుమాలిందానని తిట్టుకుంటూ ఆ రెండు కాళ్ళు అలా పక్కకి తిప్పాడు. వెంటనే ఈ లింగం ఆ కాళ్ళ దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి శివలింగం కేసి ఆవిడ కాళ్ళు పెడితే ఆ కాళ్ళు తీసి తూర్పు కేసు ఉన్న కాళ్ళు దక్షిణం కేసి పెడితే ఈ శివలింగం తూర్పు వైపు నుంచి దక్షిణం వైపు వచ్చింది. ఆయనకి మతిపోయి అటు నుంచి పడమర కేసి పెట్టాడు ఆవిడ కాళ్ళు, మళ్ళీ ఈ లింగం ఏమైంది? పడమరకు వచ్చింది. ఉత్తరం కేసి తిప్పాడు ఆయన కాళ్ళు, మళ్ళీ అక్కడికి లింగం వచ్చింది. ఈవిడ కాళ్ళు ఎటు పెడితే అటు టకటకటకటక లింగాలు వచ్చి పడ్డం మొదలెట్టాయట. టక్కున ముసలావిడ లేచి కూర్చుంది. నాయన నువ్వు భక్తుడివే, అప్పుడప్పుడు అహంకారం వస్తూ ఉంటే నిన్ను పరీక్షించడానికి వచ్చాను. నేను యోగశక్తి కలిగిన దాన్ని, సర్వం శివమయం జగత్ అనే జ్ఞానం పొందు, శివుడు లేని చోటు లేదు. అలాగే మీరు వెళ్ళి కాళ్ళు పెట్టమనే లింగం మీద కాదు, శివుడు సర్వాంతర్యామని తెలుసుకోవడం కోసం. మళ్ళీ ఇది విని ఐసర్ మధ్య నేను కాళ్ళు పెడతానని అనిపించాడు. కావాలి పెట్టమని కాదు, శివుడు లేని స్థలం లేదని గ్రహించమని అంతరార్థం. కాబట్టి ఇదంతా శివలింగమే. కాశీ మహాలింగం, కాశీలో ఉన్న అణువణువు శివలింగములు, ఇక్కడున్న ప్రాణులందరూ శివలింగ స్వరూపాలు, చీమ దోమ కూడా శివలింగమే అన్నారు. ఇక ఈ అడుగునున్నటువంటి పొరలన్నీ 7 ఏళ్ళు 49 కోట్ల శివలింగాల రాశి, అటువంటి మహారాశిలోకి అడుగు పెట్టడం ఎంత పుణ్యం అండి. అందువల్ల మేము మీ అందరికీ కూడా 1 గంటకో 2 గంటలకో బయలుదేరి తీసి మొత్తం ఈ చుట్టుపక్కలను చూపిస్తారు, దాంట్లో బహుశా వారాహి మొదలైనవన్నీ కూడా చూపిస్తారనుకుంటాను మీకు. ఇప్పుడు క్రమం ఏమిటో వాళ్లే చూసుకుంటారు అవన్నీ. అది పూర్వజన్మ యోగం, మహాతపస్సు. ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి, అగస్త్య మహర్షి కాశీని వదిలి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో తెలుసా మీకు? అగస్త్యుడి కంటే శివభక్తుడు ఎవడు, అగస్త్యుడి శక్తి ఎవరి దగ్గరైనా ఉందా లేదు. కానీ అగస్త్యుడికి కూడా కాశీ వదలవలసి రావడానికి ఒకటే కారణం ఏంటో తెలుసా? ఆయనకి మంత్రోపదేశం చేసిన గురువు గారిని విడిచిపెట్టి శివుణ్ణి పూజించడం వల్ల. కానీ మీకు ఆ యోగం లేదు, మీకు గురుభక్తి ఎక్కువ కనుక రాగానే గురుదేవ అన్నారు. చిన్న పొరపాటు, ఒకే ఒకసారి ఆయన చేసిన పొరపాటుకి కాశీని వదిలేశాడు ఆయన. కాశీలోనే కాదు, ఏ క్షేత్రమునికి వెళ్ళినా అనుక్షణం గురోహ బలం ప్రవర్ధతాం లేదా జై గురుదేవ అని భావించినటువంటి వాడి వెంట ఎప్పుడూ ఆ క్షేత్ర దేవతలుండి వాళ్ళకి ఏ విఘ్నం రాకుండా కాపాడతారు. ఎంత గొప్పవాడికైనా గురుభక్తే కదా నడిపించేది మనకి. నాకైనా మీకైనా ఎవరికైనా మనందరం నిరంతరం నేను నా గురువుని, మీరు మీ గురువుని, మన తర్వాత వచ్చేవాళ్ళు వాళ్ళ గురువుల్ని, మన పెద్దలు కూడా వాళ్ళ గురువుల్ని తలుచుకున్నారు. అసలు గురుస్థుతి లేకుండా ఇంతవరకు ఏ పురాణమైనా మొదలెట్టారా? నారదుడు వాల్మీకి గురువు కాబట్టి వాల్మీకి నారదుడిని స్తుతించాడు. వ్యాసుడికి కూడా నారదుడే గురువు. ఆ నారదుడిని వ్యాసుడు తలుచుకున్నాడు. ఆ వ్యాసుడి శిష్యులు సోతాదులు వ్యాసుడిని తలుచుకున్నారు. మళ్ళీ జైమిని శిష్యుడు ఆయన తలుచుకుంటాడు. అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ గురు పరంపరని భక్తితో చేయవలసిందే. శంకరాచార్యులు వారు గురువు గురించే రాశారు. ఆ శంకరులు వారి శిష్యులు కూడా నమ శివాయ లౌకిక ప్రాణులు ఇక్కడుండి అన్ని చూసినా ఒక్క పొరపాటు మాత్రం మీరు చేయకుండా ఉంటే యాత్ర బాగా సఫలీకృతం అవుతుంది. అదేంటంటే ముందు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు పంచక్రోశ యాత్రకు వెళ్ళేటప్పుడు ఏదో ఒక విఘ్నేశ్వరుడు చూడాలట. చింతామణి గణపతి కాని, ఆశా గణపతి కాని, డుంఠి గణపతి కాని, ఏదో ఒక గణపతి. అలా గణపతిని తలుచుకోకపోతే కొంచెం కాలికి దెబ్బలు తగలడము, మధ్యలో విసుగు రావడము, అనారోగ్యం రావడం వస్తాయి. కాబట్టి ఇక్కడికి దగ్గరలో ఏ గణపతి ఉంటుంది, ఆఖరికి రోడ్డు మీద ఇక్కడ పక్కన గుళ్ళో ఉన్న గణపతి అయినా ఈ పక్కన ఎడం పక్కనే గుడి ఉంది అందులో ఇకేనే వెళ్ళి ముందు గణపతికి మాత్రం నమస్కారం చేసుకోండి. ఆదవ పూజ్యో గణాధిపః, ముందు గణపతికి గురువుకి నమస్కారం చేసుకుని నమశివాయ అనుకుంటూ వెళ్ళండి. నా నమ్మకం ఏంటంటే మీరు పంచక్రోశ యాత్రలు చాలా దిగ్విజయంగా చేస్తారు, ఏం తిరగలేదు. 9, 10, 11, 12 వరకు కదా, 12వ తారీఖు నాడు మధ్యాహ్నం మళ్ళీ అందరూ మీరు తిరుగు ప్రయాణం అవుతారు. 13, 12కే రాత్రికి కొందరు పెడుతున్నారు అనుకున్నారు, కొందరు 13 పెడతారు. మొత్తమీద ఏదైనా అందరికీ గురువుగారు మీ వెంటే ఉంటారండి, ఎక్కడ ఉంటారు. నిజానికి ఇవాళ నాకు ఎలా ఉందంటే కుండ లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంది. రోజు స్నానాలు తెగ తిరగడం అది కాక ఇంకా చాలా అలసటగా ఉండి కొంచెం ముక్కులు ఇబ్బంది పెడుతున్నాయి. అలాంటప్పుడు అనమాట మంచి మైక్ కావాలి, మైక్ బాగా సాయం పడుతుంది. ఈసారి ఏం చేద్దరు కానంటే చక్కని బ్యాటరీలు ఉన్నటువంటి ఇలాంటి దిక్కుమాల మైక్ కాకుండా కంగు అంటే మైకు బాగుంటే ఇంకా మాకు కంఠం అవుతుందన్నమాట. చెప్పేది మీకు తెలుసుకో గురువుగారు మైక్ కంఠం ఎలా ఉంటుందో. మైక్ ఉంటే కొంత ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. అలాంటిది తీసుకుందాం ఈసారి. అక్కడ నైమిషారణ్యంలో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా దద్దరిల్లిపోయింది, అంత అద్భుతంగా ఉంది అది వినగలిగారు. అలాంటి ఉంటే సహకారం ఉంటే ఇంకా బాగా చేస్తాం. అయినా మీకోసం ఆగాను. కారణం ఏంటో తెలిసిన ఇందులో అందరూ సంగతి నాకు తెలియదు కానీ గురువుగారి దగ్గరికి రాగలిగే శిష్యులు కొందరు ఉంటారు కదా. 9వ తారీఖు నాడు మీరు ఉంటున్నారా లేదా ఫస్ట్ కండిషన్. నాకే కదట ఆ విషయం భాస్కర్తోటి చెప్పారట, కొందరు సంతోష్తోటి చెప్పారట. గురువుగారు పొద్దున్న ఉండరు, ఎందుకు వెళ్ళిపోతున్నారని ఎవరో చెప్పారట్లేండి వాళ్ళకి. నిజంగా అయితే నేను వెళ్ళిపోయేవాళ్ళు మేము. అలా అయితే మేము పంచక్రోశయాత్రకు రాము, గురువుగారు ఉంటేనే వెళ్తాం అన్నారట. దాంతో మరి ఏం చేస్తాం, నా ముఖంలో ఏమి లేకపోయినా వాళ్ళ గురు భక్తి వాళ్ళది పాపం. తమ గురువుగారు ఎలా ఉన్నా సరే వాళ్ళ కంటికి రాముడిలాగా కృష్ణుడిలాగా మన్మధుడిలాగా కనపడతారు. ఆయన కాస్త ముసలాడైపోయినప్పటికీ పొడిచోళ్ళ కనపడతాడట. అది గురువుగారి యొక్క గొప్పతనం కాదు, శిష్యుల యొక్క భక్తి అన్నారు. వెంటనే వాళ్ళ కోసమని ప్రయాణం మార్చాం. లేకపోతే నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నమే మేము కూడా 5 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళం. అందువల్ల రేపటికి ప్రయాణం కేవలం మీకోసమే వాయిదా వేసాం. రేపటిదాకా అవుతాం. తద్వారా ఇక మీకు అందరికీ మంచి ఆత్మబలం ఉంటుంది కదా. ఇంకేమైనా మీలో ఎవరికైనా ఏదైనా సందేహం కానీ ఏదైనా ఉంటే ఒక క్షణకాలం తీసుకుని యాత్ర బయలుదేరుతున్నారు కనుక ఏం లేవు కానీ కోరికలు కానీ సందేహాలు కానీ ఇంకేముంటాయి, అన్నీ మీకు తెలుసున్నవి. అంటే అది ధర్మ సందేహం అయి ఉండాలి. అది ఇక్కడ పంచక్రోశ యాత్రకు సంబంధించాడు అండి. ఇది పర్వాలేదు, ధర్మ సందేహం కూర్చోండి. చాలా మంది ఉదాహరణకి ఇప్పుడు సన్యాసులు ఉన్నారనుకోండి, వాళ్ళని తగలబెట్ట తెలుసుగా మీకు. అలాగే కొన్ని కులాల్లో వాళ్ళ ఆచారాలను బట్టి తగలబెట్టకుండా పాతి పెడతారు. ఎవడన్నా తగలబెట్టేస్తే వాడి ఎముకలు చితాభస్మం పెట్టుకొచ్చి గంగలో కలుపుతారు. ఈ పాతి పెట్టిన వాడిది ఏమిటి, అందుకే దానికి చెప్పారు వస్త్రం. అప్పుడు చచ్చిపోయేటప్పుడు వాళ్ళు కట్టుకున్న గొడ్డను తీసుకొచ్చి గంగలో కలపాలి. ఇప్పుడు సన్యాసి కట్టుకున్న ఆ కాషాయ వస్త్రాన్ని శిష్యులు గంగలో కలపడానికి బయలుదేరారు. ఇక్కడ పెద్ద గొడవ వచ్చింది. శిష్యుల్లో 3 ముఠాలు ఉన్నాయి, 3 పార్టీలు, ఒకరికొకరు పడదు. అంటే ఏంటన్నమాట, 3 ప్రాంతాల పార్టీలు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే వాళ్లలో వాళ్ళు అన్నారు ఏమైనా సరే మేమే కలుపుతాం అన్నారట. కాదు మేమే అన్నారట. చివరికప్పుడు ఇంకో గురువు గారు వచ్చి ఒరే ఇలా చచ్చిపోయాక గురువు గారు కూడా ఏడిపిస్తారు ఏమిట్రా కర్మ, పోనీ మూడు పత్తిలో వాళ్ళు కలపండి అని ఆ వస్త్రాన్ని మూడు ముక్కలు చేసి వస్త్రాన్ని చివరికి మూడు ముక్కలు చేసి ఈ పార్టీ వాళ్ళకో ముక్క ఆ పార్టీ వాళ్ళకో ముక్క ఆ పార్టీ వాళ్ళకో ముక్క ఇస్తే మూడు పార్టీలు వాళ్ళు పట్టుకెళ్ళి గంగలో కలిపారు. మళ్ళీ ఒకరికొకరు సంబంధం లేకుండా కసిగా ఆ పార్టీ వాళ్ళు మడికందుకులో కలిపారు కనుక నేను హరిశ్చంద్ర ఘాట్లోనే కలుపుతాను అన్నట్టు వీడు. అది ఇది కానీ నారద ఘాట్లో ఒకటి కలిపాడు. గురువుగారి యోగం అలా ఉంటుంది. ఇది ఏమిటో తెలియదు కానీ గురువుగారి దగ్గర పార్టీలు ఉంటాయో లేదో నేను కూడా పడుతున్నాను కదా మధ్య మధ్యలో. ఈవిడికి కనుక నేను పొరపాటున ఇప్పుడు ఏదైనా ఒక పువ్వు ఇచ్చాను అనుకోండి, గురువుగారు ఆవిడికే పువ్వు ఇచ్చారు నాకెందుకు ఇవ్వలేదు, నాలో లోపమేముంది, అప్పుడు ఈవిడికి నవ్వు ఇవ్వాలి, ఆవిడికి నవ్వుచ్చారు కాబట్టి నాకేమివ్వాలి, అందుకని ఈయనకి ఏడుపు ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టాలి. రాగద్వేషాలతో కూడినటువంటి యాత్రల ఉపయోగం ఉంది. అద్భుతమైన చిన్న కథ చెబుతాను, కంగారు పడకుండానండి. చాలా పాతకాలంలో మాబోట గురువుగారు ఈ భక్తుల కోసం గొప్ప పీఠం స్థాపించాడు. ఆ పీఠం దినదిన ప్రవర్ధమానమైంది, మంచి ఆశ్రమాలు తయారయ్యాయి, 10,000 మంది శిష్యులకు కూడా భోజనం పెట్టి వసతి కల్పించే పీఠం అయిపోయింది. అది ఈ పీఠంలోకి చేరారు. ఆ చేరిన వాళ్ళలో ఇద్దరు గట్టేళ్ళు ఉన్నారు, ఒకడు ఇద్దరు చెరో గ్రూపు తయారు చేసుకున్నారన్నమాట. ఇక్కడ మన అదృష్టం బాగుండి సంతోష్ గ్రూపు భాస్కర్ గ్రూపు లేవు కానీ రెండు గ్రూపులు అయ్యాయి ఇక్కడ. ఈ రెండు గ్రూపులు వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, అసలు గురువు గారు అంటే ఏముందండి, నేనే అప్లిఫ్ట్ ఇచ్చానండి, ఏదో గురువు గారిని పైకి తీసుకొచ్చాట. ఆయన మొహం ఎక్కడో కూర్చునేవాడు అండి, ఇవాళ నేనే కదండి ఛానల్ పెట్టింది, నేనే కదండి ఆయన పైకి తీసుకొచ్చాను ఒకళ్ళు, చచ్చ ఆయన చేత అవధానాలు చేయించింది నేను కదండి అని ఇంకొకళ్ళు. ఇలా ఈ పార్టీలు పెరిగిపోతాయి కదా, పెద్ద గొడవ ఇది. ఈ పార్టీలు గొడవ పెరిగింది. ఈ ఇద్దరు శిష్యులకి పడదు, గురువు గారు ఎంత చెప్పినా వాళ్ళు కలిసి ఉంటారు. ఇద్దరికి గురువు అంటే భక్తే, కానీ ఆ ఇద్దరు డి అంటే డి అని కొట్టుకుంటారు. ఈ గురువు గారు వీళ్ళని ఐకవత్యంతో ఉంచడానికి నానాయాతన పడిపోయాడు. ఆయన ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక రోజున ఇద్దరిని పిలిచాడు, నాయనలారా మీ ఇద్దరికి నిజంగా గురు భక్తి ఉందా అని అడిగాడు. అదేమిటి గురువుగారు అంత మాట అంటారు, మీకోసం ప్రాణమైన ఇస్తాం కానీ పదవి మాత్రం విడిచిపెట్టం అన్నారు. సరే అయితే ఒక పని చేయండి, టెంపరీగా ఒక ఏడాది పాటు మీరు ఈ ఆశ్రమాన్ని వదిలిపెట్టేయండి, మీరు ముఠాలతో ఈ ఏడాది ఆశ్రమం నేను ఆవిడ చూసుకుంటాం, మీ ఇద్దరు ఒక సంవత్సరం పాటు భూమండలంలో ఉన్న తీర్థయాత్రలన్నీ చూడండి, సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే రోజు ఇక్కడికి రావాలి అనగానే అలాగే గురువు గారు అన్నారు. అప్పుడు గురువు గారు ఏం చేశారు, ఇటు పార్టీ ఆయనకి ఇటు పార్టీ ఆయనకి చెరొక మూట ఇచ్చారు. ఈ మూటని మాత్రం ఎక్కడికి తీసుకెళ్ళినా మీతో పాటు నదులలో ముంచాలి, ముంచిన తర్వాత దాన్ని మళ్ళీ ఏం చేయాలి, మీకు పెట్టిస్తాను, ఆ పెట్టులో పెట్టేయాలి, నదిలో ముంచడం మళ్ళీ ఆ పెట్టులో పెట్టడం, ఆఖరి నా మూట నాకు అప్పగించాలి, ఇది గురువుగారి ఆజ్ఞ అన్నట్ట. అదేముంది గురువుగారు అలాగే అన్నారు. వాళ్ళు ఇద్దరికి చెరువ మూట ఇచ్చాడు. తీర్థయాత్రకు బయలుదేరండి అనగానే ఇద్దరు మళ్ళీ ఏగాదిగా చూసుకున్నారు అనుకుంటూ. ఈయనేమో విజయవాడ నుంచి బయలుదేరాట, ఏది కాశీకి, నువ్వు విజయవాడ నుంచి ఎడతావు కదా అని ఈయన విశాఖపట్నం భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుంచి నీలాచల్ ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు. అంటే ఇద్దరు వేరే రూట్ అనమాట, ఈయన రూటు వేరు ఆయన రూటు వేరు. దారిలో అన్ని తీర్థయాత్రలో చూశారు, ఇద్దరు నీళ్లలో వెళ్ళిన చోటల్లా గంగ కనపడింది. గంగకు ముందు చాలా ఉంటాయిగా, యమున కనపడింది, గోదావరి కనపడింది, మూసీ కనపడింది, అక్కడెక్కడో అటువైపు వైజాగ్ వెళుతున్నప్పుడు అటువైపు ఏవో నాగావళి వంశధార వైతరణి నదుల్లో వాళ్లతో పాటు ఈ మూటను కూడా ముంచడం మళ్ళీ డబ్బాలో పెట్టేవారు. ఈ విధంగా తీర్థయాత్రల సంవత్సరం అంతా అయ్యాక తిరిగేసిన తర్వాత గురువు గారి దగ్గరకు వచ్చారు. మొత్తం మీద ఈయన తిరిగాడు ఆయన తిరిగాడు, కానీ ఈయన ఇటు తిరిగాడు ఆయన అటు తిరిగాడు, ఈయన ఇటు ఈయన అటు, మొత్తమే తిరిగి గురువు గారి దగ్గరకు వచ్చారు. నాయన తీర్థయాత్ర ఎలా జరిగిందంటే బ్రహ్మాండంగా జరిగిందండి, ఏం వంటలు చేసి పెట్టారండి, ఏదో అప్పుడప్పుడు దిక్మాలు ఉప్మా ఒకటి ఉడకపోతే ఉడకపోయింది అది పక్కన పెట్టండి, లైఫ్ ఇండ్ అయిపోయింది, అందులో కాస్త ఉప్పు తక్కువ అయితే అవ్వచ్చు కాక మిగతా అన్ని చాలా బాగున్నాయండి అన్నారు. నేను అడిగింది ఉప్మా గురించి ఎదుగురు, ఎక్కడికైనా మీ దిక్మాలు ఉప్మా మీరు మండిపోను, యాత్రలో దర్శనాలు అయ్యాయంటే అద్భుతంగా అయ్యాయండి అన్నారు వాళ్ళు. సరే దర్శనాలు అయిపోయాక మీ అందరికీ ఇవాళ ఒక ప్రత్యేకమైన భోజనం పెడుతున్నాను, యాత్రలు చేసి వచ్చిన శుభ సందర్భంగా యాత్రా భోజనం, అది పక్కన పెట్టండి, మీకు ఇచ్చిన మూటలు ఏవంటే మూటలు పట్టుకొచ్చి ఇచ్చేశారు ఇద్దరును. ఇద్దరు చూసావా గురువు గారి దగ్గర నేనే పెద్ద పేరు తెచ్చుకుంటాను ఈ పూట చూడు అని ఈయన ఆయన మీసం వెలేసుకున్నారు ఇద్దరు మొత్తం మీద. ఆ మరునాడు మంచి విందు భోజనం పెట్టించాడు ఆయన. ఏం భోజనం అండి బాబు, సాంబార్లు, అప్పడాలు, వడియాలు, పాయసం, అన్ని రకాలు దిక్కుమాలిన అదేంటారు బంశీరవ్ ఉప్మా తప్ప అన్ని పెట్టించారు. అసలు ఈ బంశీరవ్ ఎవడు కనిపెట్టాడు వాడు తుపాకీతో కాల్చేయాలని నేననలేదు ఈయన అన్నాడు ఒకప్పుడు. అది తప్ప అన్ని రకాల పిండి వంటలు చేయించేశారు, శుభ్రంగా అద్భుతంగా చేసేశారు. అయిపోయింది మొత్తం మీద. ఆఖరణ ఈ భోజనం అంతా చేశాక మీ అందరికీ ఒక ప్రత్యేకమైన వంటకం గ్లాసుల్లో పోస్తున్నాం, పక్కన గ్లాసులు పెట్టుకోండి అనగానే గురువు గారంతటి వారు స్వయంగా ఏదో ప్రత్యేకమైన వంటకం చేయించారట, అది గ్లాసులో పోస్తున్నారట ఎలా ఉంటుందో అని అందరూ గ్లాసులు సిద్ధం చేసుకున్నారు. గురువు గారే అందరికీ గ్లాసులు గరిటతో ఓ వంటకం పోశాడు. ఎవరికి వాళ్ళు తాకూడదు అక్కడ నియమం. అందరూ గ్లాసుల్లో అలా పెట్టుకుని జై గురుదేవా అని నేను చెప్పాక అప్పుడు తాగాలన్నట్ట. వెంటనే అంతా గ్లాసులు పట్టుకున్నారు. ఈయన వరుసగా పోసాడు 10,000 మంది శిష్యులకి ఆయన రెక్క లాగుతున్నా పోశాడు ఆ గురువు గారు. 10,000 మంది కొట్టించడం మాట్లాడమ్మా, అంతసేపు కూర్చున్నారండి వాళ్ళు ఓపిగ్గా. మనవాళ్ళు భోజనానికి ఈయన తినేలోపు ఆయన లేచిపోతాడు, ఆయన కూర్చునేలోపు ఇంకొకళ్ళు యావకాకే పక్కవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇదో దిక్కుమాల గొడవ. 10,000 మంది కూర్చుని ఉన్నాక అందరికీ గ్లాసులో ఆయన స్వయంగా తయారు చేసిన వంటకం పోశాక ఇప్పుడు నేను జై గురుదేవ అంటాను అనగానే తాగండి అన్నట్ట. వీళ్ళు జై గురుదేవ అని గడగడ తాగేశారు. ఇక అందరూ అని వాంత చేసుకోవడానికి సిద్ధమైపోయారట. అప్పటిదాకా అద్భుతమైన పిండి వంటలు తిన్నారు. ఇదేమో చేదు దుర్వాసనతో కూడిన రసం అది. తలకై బాధ వేసుకుని గురుదేవా గురుదేవా ఇదేం వంటకం అండి, నీ కాళ్ళు కింద కొట్టాడు, నెత్తి కొట్టుకున్నాడు ఒకడు. అలా కొట్టుకుంటూ ఉంటే గురువు గారు తెల్లబోయి అదేమిటి వంటకము తీయగా లేదా రుచిగా లేదా అంటే రుచి కాదండి, మా చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మగారు పట్టిన పాలు కూడా వాంతి అయ్యేటట్టున్నాయండి అన్నారు వాళ్ళు. అప్పుడే నవ్వి అదేమిటి ఆ వంటకం చాలా తీయగా ఉండాలి అన్నట్ట. ఎంతకీ ఏమిటండి వంటకం అన్నారు ఈ శిష్యులు ఇద్దరు. ఈ దిక్కుమాలిన రసం ఏదో పోసాడని కొంచెం గురువుగారి మీద వచ్చి ఒక్కసారి వళ్ళు మండిపోతుందండి గురువుగారి మీద కూడా. పక్కవాడు చూస్తున్నాడని కానీ లేకపోతే ఏం గురువా అంటారు కొందరు. అలా అనలేక ఏమిటి గురువు గారు అనగానే నాయన అది కాకరకాయ గింజలు నేను రసం తీసి వాటినే ఉడకబెట్టి ఆ కాకర గింజల రసాన్ని ఒక సాంబార్ కింద తయారు చేసి మీకు పోసాను, రుచిగా లేదా అంటే ఏమిటి గురువు గారు కాకరకాయ గింజల రసాన్ని సాంబారుగా కాసి పోస్తే రుచే ఉంటుందని అన్నారట. నాయన మీ ఇద్దరికి చెరుకు మూట ఇచ్చానే ఆ మూట ఏంటనుకుంటున్నారు, ఎండిపోయిన కాకర గింజలు, ఆ కాకర గింజల మూట మీ ఇద్దరికి చెరువటి ఇచ్చాను, మీరు మీతో పాటు ఆ మూటని వైతరిణి నదిలో ముంచారు, యమునలో ముంచారు, ప్రయాగలో ముంచారు, కాశీగంగలో ముంచారు, ఇన్ని నదుల్లో ముంచిన తర్వాత కాకర గింజలు తీపిగా మారలేదా? కాకరకాయ గింజలు తీగా మారాలి, జీడిపప్పుల కింద మారిపోవాలి అంటే మీకేమన్నా వెర్రి అంటాడు గురువు గారు. కాకరకాయ గింజలు కదండి అవి, అది ఎక్కడ ముంచినా వాటి చేదు పోదండి, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నారు. ఆ మాత్రం తెలియదుటండి మీకు, ఎన్ని నదుల్లో ఉంచినా కాకర కాకరే కేకరవ్వదు అన్నారట. అవునా? అవును. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు కూడా కాకరకాయ గింజలు లాంటి వాళ్ళు. గురువు గారి దగ్గరకు వచ్చినా తీర్థయాత్రకి వెళ్ళినా మీ స్వభావం అనే చేదు పోదరా మీ మొహాలు తగలయ్యా అన్నాడు ఆయన మండిపోయి. కోపంతో అన్నాడు ఆమె ఆయన, లేకపోతే మామూలుగా మీ మొహాలు తగలయ్యా అండవు అంటే కానీ వాళ్ళకి బుద్ధి రాదు కనుక. కాకరకాయ గింజలు బుద్ధి అది, అవి ఎప్పటికీ కాకరకాయ గింజలే. గన్నేరు గింజ గన్నేరు గింజే, వాటికి జ్ఞానం లేదు. కానీ మీకు జ్ఞానం లేదా? అవేమో స్వభావం మార్చుకోవు. మనం గురువు దగ్గరికి ఎందుకు ఎడుతున్నాం, క్షేత్రాలకు ఎందుకు ఎడుతున్నాం? మన స్వభావం మార్చుకోవడానికి, పవిత్రంగా మారడానికి, 10 మందిని మనతో సమానంగా చూడడానికి. అంతేగాని రోజు రోజుకి వాడి మీద వీడు వీడి మీద వాడు ద్వేషం పెంచుకుని కొట్టుకు తచ్చిపోతే అప్పుడు గురువుని ఆశ్రయించి ఉపయోగం ఏముంది? మీ గురువు గారికి మీరు ఇచ్చే దక్షిణ ఏముంది? లేనిపోని తలనొప్పి తప్ప. కాబట్టి ఇకనైనా మీరు కాకర గింజల్లా కాకుండా కలిసి ఐకమత్యంతో ఉండండి. స్నానం చేసి తీర్థయాత్రలు చేసి గురువుల బోధలు విన్నవాడి హృదయం పరమ పవిత్రంగా మారాలి. ఇతరులను ప్రేమించే తత్వం పెంపొందించుకోవాలి. అది లేనినాడు ఏ క్షేత్రానికి వెళ్ళిన ఒకటే. గంగానదిలో స్నానం చేసినంత మాత్రం చేతనే మోక్షం వచ్చేటట్టయితే అందులో మొసళ్ళు లేవా, చేపలు లేవా, పీతలు లేవా, వాటన్నిటికీ ముక్తి వస్తుందా? అగస్త్యుడు కాశీఖండంలో లోపాముద్రతో చెప్పాడు, బిసరుఖ పత్రలోచన కృపీటములందు మునింగియాడవే మొసళ్ళులు మీలు కర్కటకముల్ కమఠంబులు వాలి కబ్బునే అసదృశ్యమైన తీర్థ ఫల మట్టి విధంబు సుమీ తలంప మానసమగు తీర్థమాడని జనంబులకు బహుబాహ్య తీర్థముల్. లోపముద్ర, నీళ్లల్లో స్నానం చేసినంత మాత్రం చేతనే ముక్తి వచ్చేటట్టయితే ఈ గంగాజలంలో నిరంతరం మునిగి తేలుతున్నాయి ఏమిటి మొసళ్ళులు, మొసళ్ళు లేవా, మీలు చేపలు లేవా, కర్కటకముల్ పీతలు లేవా, ఎండ్రకాయలు లేవా, కమఠంబులు తాబేళ్లు లేవా, వాటికి గంగా స్నాన ఫలితం ఎందుకు రావడం లేదు? ఎందుకంటే వాటికి గంగా పవిత్రం అనే జ్ఞానం లేదు, బుద్ధి లేదు గనక. కానీ మనకు అలాగాదే, అది గంగా, ఇందులో స్నానం చేసినంత మాత్రం చేతనే ముక్తి పొందుతామనే అపూర్వమైన భక్తి ఉన్నది. ఆ భక్తి శ్రద్ధలతో స్నానం చేస్తేనే అప్పుడు దాని ఫలితం వస్తుంది. కాబట్టి మానసముగు తీర్థమాడని జనంబులకు, మనస్సు శుద్ధి లేనప్పుడు, ఇతరులను ప్రేమించలేనప్పుడు, నీ తోటివాడి మీద నీకు కోపం పెరిగిపోతున్నప్పుడు, ఇతరుల మీద ద్వేషం అంతకంతకు ఎక్కువైపోతున్నప్పుడు ఈ బాహ్యతీర్థం నిన్ను రక్షించలేదు. ముందు మనస్సు బాగుండాలి. అన్నిటికంటే ఏమిటి ముఖ్యం? మంచంగాతో కఠౌతీమే గంగా, మనస్సు పవిత్రంగా ఉంటే మన పక్కనున్న చెంబులో ఉన్న నీరు గంగ అవుతుంది. మనస్సు పవిత్రంగా లేకపోతే గంగ కూడా అది గంగ కాదు. కాశీ గంగ కూడా మూసీ గంగ అయిపోతుంది అప్పుడు. దానివల్ల ఉపయోగాలు లేదు మనకి. కాబట్టి ఎప్పుడు ఇక్కడున్నంత వరకు అన్నిటికీ అతీతంగా ఉండండి. అందరూ మనవాళ్లే, అందరూ నా వాళ్ళే, వీళ్ళంతా శివస్వరూపాలు అనుకోండి. తన్మే మన శివ సంకల్పం వస్తూ అనుకోండి, చూడండి అప్పుడు ఆ యాత్ర యొక్క ఫలితం ఎంత బాగుంటుందో. కాబట్టి ముందు మనశ్శుద్ధి కావాలను, అప్పుడే మనకి జ్ఞానం ఎక్కువగా కలుగుతుంది. ఈ భావనతో మీరు వెడతారు, మీకు ఆ నమ్మకం ఉన్నది. మరొకసారి చెప్పండి, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్ గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులోకం స గచ్చతి. లోదు గంగా 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 అని మీ ఇంట్లో కూర్చుని మీ ఇంట్లో ఉన్న బాత్రూంలో నీళ్లతో స్నానం చేసినా సరే గంగా 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 అనుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నీరు కూడా గంగా జలం అయిపోతుంది, అందులో స్నానం చేస్తే వైకుంఠానికి పోతాం అంటే విష్ణులోకానికి కడతాం, అంత శక్తి కలిగింది. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు యాత్ర చెయ్యాలని మంగళాశాసనం చేస్తున్నాను. నమః పార్వతీ పతే హర హర. సరే, మొత్తం మీద మీ సందేహం తీరింది కదా. ఈ ఎవరైనా తగలబెట్టడానికి వీలు లేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వస్త్రం అది కుదిరితే వాళ్ళు చివరిసారిగా కట్టుకున్న వస్త్రం, లేదా వాళ్ళు ఎక్కువ ఇష్టపడే వస్త్రాలు ఉంటాయి కదా, అవి తీసుకెళ్లి గంగలో కలిపేయండి. అంత అక్కర్లా, ముక్క చాలు, మొత్తం బట్టల బట్టల మూట అంత అక్కర్లా. మళ్ళీ మా అమ్మగారికి బీరు అని 5 లక్షల చీరలు ఉన్నాయండి, అవన్నీ వద్దు. ఆ 5 లక్షల చీరల్లో ఒక్క చీరైనా ఒకసారైనా కట్టుకుంది ఆవిడ, ఏది ఇష్టపడి కట్టుకుంది, బాగా ఇష్టమైన చీర మాత్రమే కలపండి. ఇష్టమైన చీర ఆవిడకి, ఇష్టమైన చీర నాకు కూడా ఇష్టమైన అనకండి, ఆవిడకి బాగా ఇష్టమైన చీర మాత్రమే కలపండి. అలాగే నాన్నగారికి ఏది ఇష్టం అది కలపండి. సరేనా, ఈ ఆర్డర్లో వచ్చి ఆశీర్వచనం తీసుకోండి. అమ్మా ఎక్కడ చంద్రకళమ్మ కనపడలేదు. శుభం అబ్బో, మన చంద్రకళ కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ వైపు నుంచి ఆశీర్వచనం తీసుకుని వెడుదురు కానీ. ఆవిడ చాలా ధన్య జీవురాలండి, ఎప్పుడు కాశీ కాశీ, ఇంకొక ప్రాంతం లేదు. పంచక్రోశ యాత్ర ఒక్కొక్కళ్ళ భగవంతుడు వాళ్ళ కారణజన్ములు అలా గుర్తిస్తాడు. ఆవిడకి మైక్ అక్కలేకపోయినా అనుపడుతుంది ఆవిడ మాట చక్కన. ఏమన్నా చెప్పవలసి ఉందా? ఏం లేదా? అయితే సరే, మన చంద్రకళ మాతతో వెళ్ళిపోండి మీరు. మీ అందరికీ ఈ రోజు నుంచి ఆవిడ అప్పగించేసాం. ఆవిడ వెంట వెడితే హాయిగా పరమేశ్వరుడు అడుగడుక్కి కనపడతాడు. ఎందుకంటే నిరంతరం అదే ప్రపంచం తప్ప వేరే ప్రపంచం లేదు కదా. కాబట్టి మీకు ఇక్కడ తల్లి అయినా తండ్రి అయినా ఈ మధ్య పంచక్రోశ యాత్ర అయ్యేదాకా చంద్రకళయే. అవునా? ఒక్కసారి శివస్మరణం చేసుకుందాం. ఏమండి ఎంతసేపట్లో బయలుదేరతారు? 10 నిమిషాల్లో బయలుదేరతారట. కాబట్టి ఒక్కసారి శివ సంకీర్తన చేసేసుకుని ఆశీస్సులు తీసేసుకుని బయలుదేరారు. శివుడిని స్మరించుకుని వెళ్ళడం ధర్మం కదా మరి. ఏ చేసుకుందాం? శివుడికి ఇష్టమైన పాటలో హరిశ్చంద్రుడు అంటే వీళ్ళు పాడలేడేమో అని గొంతు కలపలేరుగా మరి వీళ్ళు. అబ్బో సరే ఇంతమంది అడిగా ఏది ఎవరు పాడతారు? మహేషే కాస్త ముందు ఎవళ్ళని ఒకళ్ళు ఎత్తుకోండి అంటున్నాను. ఇందులో ఎవరు గంధర్వులు ఉన్నారు? ఓం నమః శివాయ నవనీత హృదయ తమః ప్రకాశ తరుణేందు భూష నమో శంకరా దేవదేవా మహేశ పాప వినాశ కైలాసవాసీశ నిన్ను నమ్మినాను రావా నీలకందర దేవా మహేశ పాప వినాశ కైలాసవాసీశ నిన్ను నమ్మినాను రావా నీలకందర భక్తి ఏదో పూజలేవో ఎరుగనైతినే భక్తి ఏదో పూజలేవో పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా మహేశ పాప వినాశ కైలాసవాసీశ నిన్ను నమ్మినాను రావా నీలకందర మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో తెలియనైతినే మంత్రమో తంత్రమో తెలియనైతినే నాదమేదో వేదమేదో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామీ వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామీ మహేశ పాప వినాశ అక్కడ సరిపోతుంది. మీకు వేట వద్దులేండి, ఆ రెండు చరణాలు సరిపోతాయి. దీంతో పాటుగా దేహభ్రాంతిని విడిచిపెట్టి ఇంకొక గీతం కూడా పాడేసుకుందాం. ఏ అన్నిటికంటే చిట్ట చివరికి మనం వెతుక్కోవాల్సింది ఏమిటి? ముక్తి మార్గం. ఏం కావాలి? ముక్తి కావాలి అన్నవాళ్ళు చేయొద్దండి, పునర్జన్మ కావాలన్నవాళ్ళు చేయొద్దండి. సరే అసలు ఏది చేయొత్తట్లేదు కొందరు, వాళ్ళకి అది వద్దు ఇది వద్దు అనమాట. జీవా ముక్తి మార్గమును కనలేవా మాయామోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా మాయామోహమయ జీవా ముక్తి మార్గమును కనలేవా భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా భ్రాంతుడవై బహుమాయలబడి బ్రతుకే స్థిరమని నమ్మేవా శాంతుడవైచని వెదకుమదేదో శాంతుడవైచని
వెదకు మదేదో శాశ్వత మగు త్రోవా జీవా ముక్తి మార్గమును కనలేవా ముక్తి మార్గమును సారములేని సంసార జలధి బడి సత్యానందము కనలేవా సారములేని సంసార జలధి బడి సత్యానందము కనలేవా దారాపుత్ర ధన ధాన్యాదిక మమకార పూజాడ్యము కొన్నావా జీవా ముక్తి మార్గమును మిథ్యామయమౌ మాయా జగమిది మిథ్యామయమౌ మాయా జగమిది మది విడువు మురాజీవా మది విడువు మురాజీవా నిత్య సత్యమౌ పరం జ్యోతి గని దరిజేరు మురాజీవా కనలేవా జీవా ముక్తి మార్గమును కనలేవా జీవా
చేసేయండి చిన్నది కదా పెద్ద చేయండి ఏముంది మీకు ఎంత కావాలంటే అంత అనౌన్స్ పెట్టి చేసి
జై గురుదేవ మనకి ఈ 5 రోజులు
చెప్పు లేకుండా నడవడం ఆత్మహత్యా సదృశం. ఏమిటి? నేను చెప్పడం కాదు, మార్కండేయ పురాణంలో చెప్పానా లేదా మీకు ఏమని చెప్పాను? మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడు అప్పరు. మానవుడికి అనారోగ్యం వచ్చినప్పుడు ఆయనకి ఆ సన్నిధానానికి దగ్గర దాకా కూడా చెప్పు తీసుకెళ్ళచ్చాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళగలడు అనుకోండి, అది మహాపాపం, చేయలేము. కాబట్టి సాక్స్ వేసుకుంటే సరిపోతుంది అనుకున్న వాళ్ళు, తప్పనిసరి అయితే బూట్లు లేకపోతే ప్రమాదం వచ్చిన వాళ్ళు ఈ నడిచేటప్పుడు చెప్పులు వేసుకోవచ్చు వారి శరీరాన్ని బట్టి. తీరా అక్కడే గాతు ముక్క గుచ్చుకుంటే శాశ్వతంగా కాలే తీసేయాల్సి వస్తే దుస్థితి రాకుండా ఉండడం కోసం వేదవ్యాసుడు మన కోసం అంత అనుగ్రహం ఇచ్చాడు. వ్యాసుడి కంటే ఈ ప్రపంచంలో ఎవడు గొప్పడు కాదు. కాబట్టి అలాగే అరుణాచలంలో చెప్పులు వేసుకుని యాత్ర చేస్తారు కదా గిరి ప్రదక్షిణ, అప్పుడు ఎవడో మూర్ఖుడు కామెంట్ పెట్టాడు అక్కడ, ఆ చెప్పులు వేసుకుని ఆయన ప్రదక్షిణ చేశాడు. నీకు వ్యాసుడి కంటే ఎక్కువ తెలివితేటలున్నాయా? శివుడి కంటే నువ్వు గొప్పవాడుగా. వ్యాసుడు చెప్పాడు మార్కండేయ పురాణంలో, నీ కాళ్ళు పుళ్ళు పడిపోయే అనారోగ్య లక్షణం ఉంటే అక్కడ చెప్పులు వేసుకుని కూడా తిరగని వ్యాసుడు చెప్పాడు. నేను చెప్పరా, కావాలంటే ఎవరన్నా రమ్మని చూపిస్తారు మార్కండేయ పురాణం. కాబట్టి సాక్షాత్తు స్వామివారు అంతటి మహానుభావుడు పరమాత్ముడే చెప్పాడు. పాపం అస్సలు కదలలేక మంచం మీద ఉందండి. ఆ మంచం మీద ఉండేవాడు కాశీలో విశ్వేశ్వరుడు దర్శనానికి వెళ్ళాలనుకుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చేయాలి? మోసుకుని తీసుకెళ్ళచ్చా లేదా? అక్కడ దాకా మోసుకుని నిలబెడతారండి. నడవాలంటే ఆవిడ ఎలా నడుస్తుంది ఆవిడ? కాబట్టి ఆ శరీర ధర్మం అది. శరీరం మన మాట మీద దృష్టి పెట్టుకోండి. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి, అన్నం తింటే పురుగులు తిన్నట్టు. కానీ ముసలాడు చచ్చిపోతున్నవాడును పసివాడికి లేదని చెప్పారండి. ఆరోగ్యానికి తేడా వచ్చినప్పుడు షుగర్ పేషెంట్ చచ్చిపోతుంటే ఉపవాసం చేస్తే అది పాపం అని చెప్పాడు. కాబట్టి భీముడి వంకతో ఇవాడు ఉప్పుడు పిండి చేసుకు తింటున్నాం మనం. కాబట్టి శాస్త్రాలు సరిగ్గా చదవనటువంటి పిడివాదం చేసే మూర్ఖుల మాట పట్టించుకోకండి. శివుడికి నందికి వజ్రంలో నడిస్తే చచ్చిపోతావు, పాపాలు వస్తాయని చెప్తున్నాడు ఒక్కొక్క ఆయన. ఎవడు అనవసరంగా తిరగద్దన్నాడు తప్ప ఇప్పుడు శ్రీశైలం వెళ్ళారా మీరు ఎవరన్నా? అసలు నందీశ్వరుడికి శివుడికి మధ్యలోంచి కాకుండా ఎవడన్నా వెళ్ళి దర్శనం చేసుకోగలండి ఏమో చెప్పండి. ఎవరన్నా వెళ్ళగలిగితే చెప్పండి. కాబట్టి అక్కడ సిస్టమ్ అది, అనవసరముగా తిరగరాదు. అనవసరంగా తిరిగితే పాపం తప్ప దర్శనం విధానమైనప్పుడు అర్చకులకి ఆ నియమములు లేవు. ఇది దృష్టిలో పెట్టుకోండి. సరి అయినటువంటి అవగాహన లేక, సంస్కృతం మీద పూర్తిగా పట్టు లేక, పురాణములు బాగా చదవక, ఆ శ్లోకానికి అర్థం తెలియక మాట్లాడే మాటలేదు. నేను చెప్పాను నిశ్చింతగా మీలో కాళ్లు సహకరించినటువంటి వాళ్ళు చెప్పులు వేసుకుని వెళ్ళండి. అన్ని ఆరోగ్యం బాగుండి సహకరిస్తున్నప్పుడు మాత్రం వేసుకోవద్దు. మీ ఆరోగ్యం బాగుంది వెళ్ళండి, ఏం పర్వాలేదు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇలాంటి అమ్మాయి ఉంది, ఈ అక్కయ్య, ఆవిడకి ఆరోగ్యం సహకరిస్తుంది కదా. అక్కయ్య గారు వెళ్ళండి, ఆవిడ భగవంతుడు ఆవిడే ఒక శివలింగంగా తయారు చేసి ఇచ్చేసాడు. చంద్రకళ ఎలాగైనా తిరిగి వస్తుంది. నీళ్లలో చన్నీళ్లలో పడుకోగలదు, వేడి నీళ్లలో పడుకోగలదు, తినకుండా ఉండగలదు. ఏడాదికి సరపడ ఒకేసారి తినే శక్తి ఇచ్చాడు, ఏడాది తినకుండా ఉండే శక్తి ఇచ్చాడు. అడగలదు కదండి సాధన. ఆవిడ శివుడే లోకం అనుకున్నది, కాశీయే లోకం అనుకున్నది. నిజంగా ఒక రూపాయి ఆశిస్తుందా వీరి తల్లి? మీరు ఇచ్చిన ఏం పుచ్చుకోదు ఆవిడ, తెలిసిన మీకు. అంతే, కేవలం శివసేవ కోసం వచ్చింది. అందుకే నేను అన్నం చాలాసార్లు ఇంకొక 50 ఏళ్ళు ఇలా పంచకుల యాత్ర చేయించదల్లు అన్నా. అంత శక్తి దిగేసి చాలా కొంతమంది మహాసాధకులు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా దానికోసమే వీడు పెడుతున్నారు. ఆ క్షేత్రం తప్ప మరొక లోకం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎంతో మంది గురువు గారిని చూశారు, నేను వాళ్ళని చూశాను, తపశ్శక్తి కలిగిన వాళ్ళని చూశాను. మీరు కూడా కారణజన్ములు. అందులో ఎక్కువ వాదోపాదాలు చేయకుండా ఇతరులకు పెట్టకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి చేయండి అని చెప్తాను అన్నమాట. మీతో కూడా ఆహారం కూడా పట్టుకోండి అన్నమాట. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అందువల్ల పాపం కొంతమంది నేరేడు పళ్ళు, నేరేడు పళ్ళు, మారేడు పళ్ళు అవేమో ఉంటాయి, బిస్కెట్లు, బిస్కెట్లు పెట్టుకుంటే అంత కోపం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన కరాచీ బేకర్ అనేటువంటి ఏదో వచ్చింది, కరాచీ బిస్కెట్లు. అందులో ఎవడో వీడియోలో పెట్టండి, అదేం తెలియదు. గోవు మాంసం కూడా తెలిపెట్టి ఎవడో దొరకాడు. అయితే బిస్కెట్ ఎవడ తయారు చేస్తుండో తెలియట్లేదు కదా. ఆ తొరక బేక బిస్కెట్లు తిరగండి, అది చాలా డేంజర్. హిందువులు కష్టపడి తయారు చేసిన అయ్యంగారి బేకర్లో కట్టడం పర్వాలేదు. అలాంటివి బిస్కెట్లో ఏముందో తెలియదు కనుక మీకు నమ్మకం ఉన్న చోట ఏ అయ్యంగారు బెంగళూరు అయ్యంగారు బేకర్లో తినబడితే వాళ్ళు జాగ్రత్తగా చేస్తారు. లేదా చక్క మీరే పెట్టేది, చక్క చంద్రకళ అయ్యంగారు బేకర్ పెట్టేయండి. ఆవిడ పేరు మీద మన భక్తులు ఉన్న ఇక్కడ పెట్టి భక్తులకు తయారు చేసేవాడి అది తినట్టు. పిచ్చి పిచ్చి మాత్రం తినకండి. ఏం బాబు అక్కడ ఎక్కడో ఫ్రైడ్ రైస్ తెచ్చుకోకండి. ఆహారం సాత్వికంగా ఉండేలా చూసుకోండి. ఇలా చెబుతున్నప్పుడు మీకు కలిసి వచ్చినా నా లోపల ఉన్నటువంటి అసలు విషయం అర్థం చేసుకోండి.
గురుదేవుల దగ్గర నుంచి అందరం ఆశీస్సులు తీసుకుని బయటగా వెళ్దాం రండి. ఆవిడతో పాటు ఆవిడ శిష్యగణం కూడా ఉంటారు, వారు కూడా మనకు సాయం చేస్తుంటారు. వారెవరు బయట వారు అనుకున్న వారిని తిట్టకండి. కాబట్టి వారితో పాటుగా ఉండి ఈ రోజు మధ్యాహ్నం వరకే కూడాను మన యాత్ర చేస్తాం. మళ్ళీ తిరిగి ప్రహారాలు తీసుకున్న తర్వాత మళ్ళీ యాత్ర, ఈ రోజు అగ్రగృహ యాత్ర, ఎన్ని ప్రదేశాలు కుదిరితే అన్ని ప్రదేశాలు మనకు ఓటుకున్నంత వరకు చూపిస్తాడు. కాబట్టి ఆ యాత్ర అయిపోయిన వెంటనే తర్వాత ఈ రోజు రాత్రి విశ్రాంతి ఉంటుంది. రేపు ఉదయం నాలుగు గంటలకే మణికర్ణిక ఘాట్ దగ్గర స్నానాలు చేస్తాం. స్నానాలు సంకల్ప స్నానాలు అయిపోతాయి. సంకల్ప స్నానం అయిపోయాక అస్సి ఘాట్ లో
అందరము కూడా
గురుదేవుల సమక్షంలో అందరూ కలిసి సంకల్ప స్నానం చేస్తాం. ఉదయం 4 గంటలకి మణికర్ణిక ఘాట్ దగ్గర, ఆ తర్వాత అస్సి ఘాట్ దగ్గర చేరుకొని పలహారాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి మన పంచక్రోశ యాత్ర ప్రారంభమవుతుంది.
పొద్దున్న 4 గంటలకు వచ్చేటప్పుడు అందరూ గౌడియా మఠం దగ్గర ఈ 3 రోజులకి కావాల్సిన లగేజ్ ఇక్కడ మన ట్రక్ లో పంపించేస్తాము. కాబట్టి అందరూ రేపు పొద్దున్న సంకల్ప స్నానానికి వచ్చేటప్పుడు గౌడియా మఠం దగ్గర వెహికల్ ఉంటుంది, దాంట్లో లగేజ్ అన్ని కూడా పెట్టేయాలి. ఈ 3 రోజులకి సంబంధించిన లగేజ్ చేయండి. 4 గంటలకి ఇక్కడ ట్రక్ వస్తుంది, దాంట్లో లగేజ్ అన్ని పెట్టేసి మీరు అక్కడ సంకల్ప స్నానానికి ఘాట్ దగ్గర తెచ్చుకునే ఒక జత విడిగా పెట్టుకోండి. స్నానం అయిన తర్వాత తెచ్చుకోండి.
మనకి ఏమేం చచ్చుకోవాలనేది చిన్న పుస్తకం అందరికి ఇస్తున్నాము. ఆ పుస్తకం చూస్తే మీకు ఏ రోజు ఏం చేయాలనేది ఐడియా వస్తుంది.
మెడికల్ గీతకు మాత్రం కేవలం సంకల్పం వస్తాను చాలా, మిగతా చోట్ల ఏదైనా మీకు కావాలంటే వేసుకోండి. అసలు కంగారు వేరే ఏం కావాలి, భక్తితో సంకల్ప
మధ్యాహ్నం భోజన సమయంలో అందరికి కూడాను ఆ పుస్తకాలు ఇస్తాం. అవి మనకి మంచి గైడ్ లాగా ఉపయోగపడతాయి. ఏ రోజు ఏమి ఎంత చేస్తాం, ఏ నమస్కారం చేసుకోవాలి, ఎటువంటి మంత్రం చేయాలని. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా అందరూ ఆశీర్వచనం తీసుకుందాం, ప్యానల్ ఆన్ చేసుకోవచ్చు.
హలో హలో, ఇక్కడ ఆశీర్వచనం అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ చెప్పండి. అది ముందుగా ఎక్కడికి
ఏమన్నారు
మైక్రో చెప్పారు ప్రశాంత్